అంటే మొట్టమొదటి గురువు భగవంతుడే, మొట్టమొదటి గురువు మనకు ఆది గురువు భగవంతుడే నారాయణ. ఈ సృష్టిని సృష్టించి భగవంతుడు గాలికి విడిచిపెట్టారు ఈ సృష్టిని. ఈ సృష్టిలో ఉన్న జీవులు ఎవరు ఏ విధంగా ప్రవర్తించుకోవాలి? ఏ విధంగా ప్రవర్తిస్తే వాడికి జ్ఞానం కలుగుతుంది అని మొట్టమొదట జ్ఞానబోధ చేసింది పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మనకు ఆది గురువు, అతనే నారాయణుడు. ప్రతి మతానికి, బౌద్ధ మతానికి బుద్ధుడు ఉన్నాడు, అంతకుముందు వాడికి మతం లేదు. లేదా క్రైస్తవ మతానికి క్రీస్తు ఉన్నాడు, అంతకుముందు మతం లేదు వాడు. అలాగే జైన మతానికి జైనుడు ఉన్నాడు, అంతకుముందు వాళ్ళకి మతం లేదు. ఈ సృష్టి ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పుడే మన హిందూ మతం కూడా ప్రారంభమైంది. అందుకే దీన్ని సనాతన మతం అన్నారు. మీరు ఏ మతానికైనా ఫౌండర్ ఉన్నాడు, కానీ హిందూ మతానికి ఒక స్థాపకుడు లేడు. హిందూ మతానికి స్థాపకుడు ఎవరైనా మీరు బెర్లిన్ నేషనల్ని అడిగితే వాళ్ళు ఎవరో వ్యక్తి పేరు కోసం వెతుక్కుంటారు వాళ్ళు. అంటే గౌతమ బుద్ధుడిలాగా, యేసుక్రీస్తులాగా హిందూ మతానికి కూడా స్థాపకుడు ఉన్నాడు కానీ వ్యక్తి పేరు కోసం వెతుక్కుంటారు. అసలు వ్యక్తి లేడు దీనికి. వ్యక్తి లేని దానికి ఎవరో ఏం చెబుతారు? ఒకవేళ మనం చిన్నప్పుడు ఇవ్వడమే వ్యక్తి పేరు చదువుకున్నాము, మనం మర్చిపోయాము అని పిల్లలు అడిగిన ప్రశ్నకు నేషనల్లో వెనక్కి తిరిగి చూసుకుంటుంటారు. అసలు వ్యక్తి ఉంటే కదా వాళ్ళు పేరు చెప్పడానికి, వ్యక్తి లేడు. అందుకే హిందూ మతాన్ని సనాతన మతం అన్నారు. ఈ సృష్టి ప్రారంభించిన రోజునే ఈ మతం కూడా ప్రారంభమైంది. వేదాలు భగవంతుడి ముఖం నుంచి వచ్చినాయి. మన మతానికి మూలం వేళ్ళు వేదంలో ఉన్నాయి. మన మతం వేద కాలనాటి మతం. మంచిది హిందూ మతానికి సనాతన మతం అనే పేరు విధంగా అయితే ఉందో వేద మతానికి కూడా పేరు ఉంది. మంచిది హిందూ మతానికి మొట్టమొదటి గురువు ఆది గురువు భగవంతుడు. మిగతా మతాల వాళ్ళందరికీ భగవంతుడి యొక్క భగవంతుడి తరఫున వచ్చిన మనుషులు ఉన్నారు, కానీ హిందూ మతానికి భగవంతుడి తరఫున వచ్చిన మనుషులు మతాన్ని స్థాపించలేదు. భగవంతుడే స్వయంగా హిందూ మతంలో భగవంతుడి ముఖం నుంచి వచ్చిన మతం. అంటే మీకు రిలిజియన్స్లో యానిసెంట్ ఎంతకంటే హిందూ మతం కంటే యానిసెంట్ రిలిజియన్ను మీకు అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు. అయితే నాకేం మత పిచ్చలేదు. మన హిందూ మతం యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఈ మాట అన్నీ చెబుతూ లేదు. మతం అనేది ఒక పిచ్చ అయితే వెంటనే పిచ్చను ఆపు చేయటం మంచిది. అయితే హిందూ మతంలో ఉన్న విశేషం సందర్భం వచ్చింది కాబట్టి హిందూ మతం యొక్క విశేషం చెప్పకుండా విడిచిపెట్టడం న్యాయం కాదు కాబట్టి నేను చెబుతున్నాను. కానీ మన మతం యొక్క కేవలం మన మతం ఇతర మతాల కంటే మన మతం యొక్క ఔన్నత్యం ఎక్కువ ఉందని చెప్పడం కోసం చెప్పడం కాదు. సందర్భం వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా చెప్పాలి కాబట్టి మన మతానికి న్యాయం చేయవలసిన బాధ్యత నాణ్యత మీద చెబుతున్నాను. ఇది మన మతంలో కేవలం ఒక ఆత్మ గురించే చెప్పలేదు. మన వేదాసులు సమస్త సైన్సెస్ గురించి, ఎన్నో నాలెడ్జ్ యొక్క అన్ని బ్రాంచెస్ గురించి కూడా మన వేదంలో చెప్పబడ్డాయి. లెక్కలు చెప్పారు, చరిత్ర చెప్పారు, భూగోళం చెప్పారు, ఇంకా ఆస్ట్రానమీ చెప్పారు, ఆస్ట్రాలజీ చెప్పారు, ఆయుర్వేదం చెప్పారు. ఇలా మొత్తం సమస్త విద్యలు, లోకానికి సంబంధించిన అన్ని విద్యలు కూడా వేదంలో ఉన్నాయి. మీకు ఆల్జీబ్రా ఉంది వేదంలో, ఆర్థమెటిక్ ఉంది, అన్ని విద్యలు కూడా వేదంలో ఉన్నాయి. అయితే వేదాంతం, వేదంలో యొక్క అంతమైనటువంటి ఉపనిషత్తుల్లో మీకైతే ఎన్ని తెలుసుకున్నప్పటికీ, మీరు ఎన్ని విద్యలు తెలుసుకున్నప్పటికీ మీరెవరో మీకు తెలియనప్పుడు మీకు దుఃఖం ఆదు. అందుచేత ఇవన్నీ చెప్పుకొస్తూ ఇది డెస్టినేషన్ నేను చెప్పలేదు. ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పారు, పెళ్లి ఎలా చేయాలో చెప్పారు అని సమస్త విద్యలు చెప్పారు. మనిషి తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వాడిని వలకాల్లో తీసుకెళ్లి తగలేసే వరకు ఈ లోపల ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పారు అన్నమాట. చిన్నపిల్లవాడు ఇప్పుడు ఎలా ఉండాలి, పేద వివాహం అయిన తర్వాత గార్హస్థ జీవితంలో ఎలా ఉండాలి, వానప్రస్థ జీవితంలో ఎలా ఉండాలి, ముసలివాడు అయిన తర్వాత ఈ బాధ్య రోజులకి నిరంతరం పరమేశ్వరుని స్మరిస్తూ ఏ విధంగా అయితే చివరి జీవితం ఏ విధంగా గడపాలి, ఇలా సమస్త విద్యులు తల్లి కడుపులో నుంచి పుట్టిన తర్వాత వాడికి ఏ కార్యక్రమం చేయాలి, చివరికి బారసాల మొదలు వాడు మరణించినప్పుడు చదివే మంత్రాల వరకు కూడా మన హిందూ మతంలో చెప్తారు. వాడిని ఉయ్యాలు పడుకోబెట్టిన మొదలు వాడిని చివరికి శ్మశానంలో సాగినంత వరకు ఆ జీవుడిని చేయవలసినటువంటి కార్యక్రమం అంతా మన హిందూ మతం చెప్పారు. ఇది అంత లక్ష్యం కాదు, జరగవలసిన కార్యక్రమం గురించి చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కలకత్తా వెళుతుంటే రైలు ఎక్కుతాం, కారు ఎక్కుతాం, గుర్రబండి ఎక్కుతాం, ట్యాక్సీ ఎక్కుతాం, ఎన్నో మారుతూ ఉంటాం. ఎన్ని వెహికల్స్ ఊరికే మారుతూ ఉంటాం. మన డెస్టినేషన్ ఇక్కడ కాదు. మనం కారులో కూర్చుంటాం, కారులో కూర్చోడానికే మనం కారులో కూర్చుంటున్నాం, కారులో కూర్చోడానికి కారులో కూర్చుంటున్నాం, ఎక్కడికి వెళ్ళటానికి కారులో కూర్చుంటున్నాం. అదేవిధంగా ఈ సమస్త విద్యలు ఏం చెప్పారంటే అసలు డెస్టినేషన్ తీసుకెళ్లడం కోసం, సహకరించడం కోసం మనకు శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం ఎలా పోషించుకోవాలి, ఈ శరీరం ద్వారా ఆత్మను తెలుసుకోవడం ఎలా కృషి చేయాలనేటువంటి మీన్స్ కూడా ఎంతో చెప్పుకొచ్చారు వేదాలప్పుడు. అంచేత మన హిందూ మతానికి వేద మతం అని కూడా, సనాతన మతం ఏదైతే అయితే తీరుందో వేద మతం అని కూడా, అంటే దీని రూట్స్ దీని వేలు వేదాలు ఉన్నాయి కాబట్టి దీనికి వేద మతం అని కూడా పేరు. అయితే మనం ఇప్పుడు భగవంతుడు యొక్క రిప్రజెంటేటివ్స్ గౌతమ బుద్ధుడు అయినా యేసుక్రీస్తు అయినా మిగతా ఏ మతాలకు సంబంధించిన మహమ్మద్ అయినా వాళ్ళందరూ కూడా, కానీ స్వయంగా భగవంతుడి మతం నుంచి వచ్చిన మతం మన హిందూ మతం. మీరు విను వరల్డ్లో రిలీజియస్ హిస్టరీలో మీరు ఇంతకంటే యానిసెంట్ రిలీజియన్ మీకు అసలు కనపడే కనపడదు. నేను ఫౌండర్ ఒక మనిషి కాదు, స్వయంగా భగవంతుడే. అదే చెబుతున్నారు ఆచార్యుల వారు, మొట్టమొదటి గురువు ఎవరంటే శివుడే గురువు అని చెబుతున్నారు, ఆయనడే మొట్టమొదటి గురువు అని చెబుతున్నాడు. అంటే వేదాల్లో ఉన్నటువంటి ఋషులందరూ కూడా వాళ్ళు ఋషులను ఆలోచించి రాసినాయి కదా, వాళ్ళు విన్నారు, వాళ్ళ శబ్దాన్ని విన్నారు, విని వాళ్ళు రికార్డ్ చేశారు. మరి వాళ్ళు విన్నవన్నీ రికార్డ్ చేశారు అయ్యే వేదాలు. అంతేకాని వాళ్ళు ఆలోచించి ఆలోచించి తప్ప రైటా తప్ప రైటా ఆలోచించి చెప్పిన మాటలు కాదు అవి, వాళ్ళు నగ్న సత్యాలను కొన్ని వాళ్ళు చెవులతోటి విన్నారో చెవులతోటిని రికార్డ్ చేశారు. అది అంతేకాని వాళ్ళు ఆలోచించి ఒకసారి కొట్టేసి మళ్ళీ ఇదేమో తప్పేమో ఉప్పేమో అలా ఆలోచించి రాసిన కాదు వేదాలు, వాళ్ళు వినారు హీరింగ్ అనమాట, శృతి. అంతకే వేదాన శృతి అంటారు. అంటే వాళ్ళు ఏ చదువుకుని జ్ఞాపకం తెచ్చుకుని చెప్పిన మాటలు కాదు వేదాలు, అంటే శృతి. శృతి అంటే వినపట్టం, వాళ్ళు వినపట్టి రికార్డ్ చేశారు వాళ్ళు. అంతేగాని ఏదో పుస్తకాలు చదువుకుని అన్ని జ్ఞాపకం తెచ్చుకుని పరీక్షలో పిల్లలు రాసినట్టు రాసిన అటువంటివి కాదు వేదాలు సార్. అంటే వాళ్ళ నగ్న సత్యాన్ని యూనివర్స్లో ఉన్నటువంటి కొన్ని ట్రూత్స్ వాళ్ళ చెవులకు వినపడితే ఈశ్వర యొక్క దయవల్ల అవి అవి విన్నాయని వాళ్ళు రికార్డ్ చేశారు, వాటిని వేదాస్ అంటారు. అయితే ఈ వేదాస్ యొక్క సారమే భగవాన్ చెప్పిన మాటలు. రమణస్వామి చెప్పిన మాటలు అంటే నాలుగు వేదాలని పిండితే ఏమొస్తుందో, మొత్తం చెరిగ్గా పిండితే ఏమొస్తుంది, రసం వస్తుంది. అంచేత ఏం చేశారు భగవాన్, ఏం చేశారంటే వేదాలని పిండి 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 పిండి, అంటే మనకు చెరుకు చెరుకు తొక్కలు లేకుండా చెరుకు పీచు లేకుండా ఇవన్నీ చేసి పిండి 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 ఆ రసంలో కాస్త నిమ్మకాయ రసం నుంచి పట్టిస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఈ నాలుగు వేదాల సారాన్ని ఏది ముఖ్యమైన విషయాలు ఇందులో పిండి 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 ఆత్మవిద్య భగవాన్ చెప్పారు. మనకు కష్టం లేకుండా తేలిగ్గా తాగటం. మీరు చెరిగ్గడిస్తే పిల్లడికి పిల్లడికి అని తినమంటాడు తినగలడా అని చెద్దవాడికి ఆ చెరిగ్గడి మనం రసం తీసి అందులో కొన్ని నిమ్మకాయ రసం కల్పిస్తే పిల్లడు తాగలడు. అటువంటి పిల్లలం కాబట్టి భగవాన్ అన్ని పిండి మనకి ముఖ్యమైన మాటలు చెప్పి ప్రాముఖ్యమైన మాటలు వదిలేశారు. మన జీవితంలో ఏం చేస్తామంటే ప్రధానమైన విషయాలను వదిలేస్తున్నాం, అప్రధానమైన విషయాలను వేసి తిరుగుతున్నాం. ఏదైతే ప్రధానమో, ఏదైతే ముఖ్యమో, ఏదో ప్రథమో అది వదిలేస్తున్నాం, ఏదైతే అప్రధానమో దాన్ని వదిలేస్తున్నాం. దాన్ని అప్రధానమైన ప్రధానంగా తీసుకుంటున్నాం, ప్రధానమైన విషయాలకి వదిలేస్తున్నాం. అంటే గుర్రాన్ని ముందుంచాలి, బండినేమో వెనకాల ఉంచాలి. మనం ఏం చేస్తామంటే గుర్రాన్ని వెనకాల పెట్టి బండిని ముందు పెడతాం. ఇంకా బండి ఎలా వెళుతుంది, గుర్రం ముందుంటే బండి వెళుతుంది కానీ మన జీవితం అలా. మన ఆత్మను లక్ష్యంగా పెట్టుకునే సంసార జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సాంఘిక జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ, ఏ రకం ఏ ఆస్పెక్ట్లో జీవితం, మీ విద్యా జీవితం కానీ, మీ యొక్క గృహస్థ జీవితం కానీ, ఏ జీవితం మీరు గడిపినప్పటికీ మీ డెస్టినేషన్ ఆత్మ అయ్యి ఉండాలి. మీరు గుర్రబండ మీద వెళ్ళినా, రైలు మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా, విమానం మీద వెళ్ళినా, మీ డెస్టినేషన్ ముందు తెలిసి ఉండాలి. తర్వాత ఇవరికి ఈ ప్రయాణాలు మీన్స్ మీ ఇంటలెక్చువల్ బ్రిలియన్స్ని బట్టి, మీ ఇంటలెక్చువల్ ఎక్విప్మెంట్ని బట్టి, మీరు మీకున్న ధనాన్ని బట్టి, మీరున్న వెహికల్ని సెలెక్ట్ చేసుకుంటారు వెళతారు. కానీ మీ డెస్టినేషన్కి తెలియాలి కదా అసలు, మీకు అందరికీ తెలివితేటలు ఉన్నాయి కానీ ఆ తెలివితేటలు ఎలా ఖర్చు పెడుతున్నారని మీకు కావాలి, అది ముఖ్యం. మీకు అందరికీ రూపాయలు ఉన్నాయి, రూపాయలు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారని కావాలి. మీకు అందరికీ శరీరాలు ఉన్నాయి, శరీరాలను ఎలా ఖర్చు పెడుతున్నారని కావాలి. మీకు అందరికీ ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలను ఎలా ఖర్చు పెడుతున్నారని కావాలి. అన్ని ఉన్నాయి, ఎంతకాలం జీవించామన్న సమస్య కాదు, ఎన్ని సంవత్సరాలు జీవించామన్న సమస్య కాదు, జీవించిన సంవత్సరాల్లో ఎలా జీవించామన్నది చాలా ముఖ్యమైన. ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు, ఎన్ని సంవత్సరాల్లో ఎలా జీవించాం. జీవించి యేసుక్రీస్తు 32 సంవత్సరాలు జీవించాడు, వివేకానంద 39 సంవత్సరాలు జీవించాడు, ఇంకా మనకి మరి దున్నపోత్యాత వేదాలు చదివించినటువంటి ఇంకా శాంత జ్ఞానేశ్వరి ఇంకా ఇంకా 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు జీవించాడు. ఇలా మహాత్ములు అందరం చూసి చాలా తక్కువ స్థాయిలోనే, చాలా లిటిల్ స్థాయిలో వాళ్ళు చిన్న చిన్న జీవితాలు గడిపి, అంటే వయసు రీత్యా నేను చెబుతున్నాను, చిన్న చిన్న జీవితాలు కానీ లోకాన్ని ఈ లోకానికి శాలిస్ట్ పెట్టి వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఉన్నదేదే అని తెలుసు, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి దుఃఖం రాదు. ఈ లోకంలో ఉన్నదేదే తెలుసు వాళ్ళు. మీకు ఈ లోకంలో ఏముంది, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ ఖండంలో చూసినా రాగద్వేషాల యొక్క విలాసం తప్పించి ఈ లోకంలో. మీరు యూనివర్సిటీస్కి వెళ్ళి చూడండి, అదే చాలా గొప్ప చదువులు చదువుకున్నారా, నెలకు 4000 జీతాలు పుచ్చుకున్నారా అనుకుంటే నాకు ప్రమోషన్ రాలేదని వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడికి సబ్జెక్ట్ ప్రమాదం కదా, వాడికి ప్రమోషన్ రాలేదని మనం అనుకుంటాం ఇక్కడ కూర్చున్నాడు ఏది పెద్ద ప్రొఫెసర్ చేస్తున్నాడు చాలా గొప్ప లెవెల్ ఉన్నాడని మనం అనుకుంటాం. ఏమీ లేదు, మీకు ఏ ఖండంలో చూసిన రాగద్వేషాలు ఎక్కడ రాష్ట్రం. మనకు ఆదిగురు ఏమని చెబుతున్నాడు ఇక్కడ, శివుడు అని చెబుతున్నాడు. అయితే శివుడు కొంతమంది అంటున్నారు ఏమండి మేము సాధన చేస్తున్నాం మరి ఏదో కష్టపడుతున్నాం మేము అభివృద్ధిలోకి వస్తున్నట్టు మాకేం కనిపించడం అని చెబుతారు. మీకు అభివృద్ధిలోకి రావటం లేదు, మీకు ఎలా తెలుసు? దాన్ని ఆదివారం ఆదివారం వస్తున్నామండి, ఏదో ముక్కు మూసుకుంటున్నాం సాధన చేస్తున్నాం, ఇంటి కడ కూడా ముక్కు మూసుకుంటున్నాం సాధన చేస్తున్నాం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీ అభివృద్ధిలోకి రావటం లేదని అనుకోవచ్చు. మీరు అభివృద్ధిలోకి రావటం లేదని ఎలా తెలుసు? జీవితంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, సంవత్సరం పొడుగున చదువుతాడు వాడు పరీక్ష రాసి ఒక్కరోజు నాడు ప్యాస్ తేలాడు అని తెలిసిపోతుంది. చెట్టిన కాయ ఎంతకాలం ఉంటుంది? 4 నెలలు 3 నెలలు ఉంటుంది చెట్టిన. కానీ రావటం 4 నెలలు పడుతుంది. ఇప్పుడు మామిడి పండు చెట్టుని తయారవడం కోసం 4 నెలలు తయారవుతుంది. అలా అతి పెట్టుకుంటుంది మామిడి చెట్టుని, అయితే రావటం కూడా 4 నెలలు పడుతుంది. మీ సాధన అభివృద్ధి అవుతుందో లేదో మీరు చూసుకుని తీసి, మీరు సాధన చేయడం ఎంతవరకు అభివృద్ధి వచ్చారో మీకు మార్కులు వచ్చి తీసుకోడు. మీకు అలా ఒక సెకండ్లో మీకు జ్ఞానం వచ్చేస్తుంది, మీరు ఇంకా రైప్ అవ్వాలి. అయితే దురదృష్టం ఏంటంటే మన నేచర్ ఇంకా రైప్ అవ్వాలి, అన్ రైప్ నేచర్. ఇంకా మన ప్రకృతి మన స్వభావాలు ఇంకా తక్కువనకు రాదు. తక్కువనకు రాకపోవటం వల్ల భగవంతుడు చెప్పిన మాటలు అబద్ధాలని, ఈ లోకులు చెప్పుకునే మాటలని నిజాలని, మన మనసు అలా అపక్వమైనటువంటి మనసు అట్లా లాగేస్తారు. మీరు పండు పక్వం రాకుండా తింటే చేదు కాదు. మీరు ఏదైనా పండు ఉందనుకోండి, అది ముగ్గింతలో తింటే తీగా ఉంటుంది, అదే పండు మొగ్గకుండా తింటే చేదుగా ఉంటుంది. అది మీకు పక్వం రాని మనస్సులకి ఈ భగవంతుడు చెప్పిన మాటలు చేదుగా ఉంటుంది. ఇంకా మీ మనస్సు అది పక్వానికి రాలేదు కదా, ఇది మీ నేచరు ఆ స్వభావంలో అటు ఉంటున్నాయి. ఆ మనిషి స్వభావం అటువంటిదండి, ఈ మనిషి స్వభావం ఇటువంటిది అంటారు. మీరు అంటూ ఉంటారు కదా స్వభావం అంటే ఏంటి, మీరు ఇప్పుడు ఆలోచించారు ఏంటా మనిషి స్వభావం ఇటువంటిదండి, ఈ మనిషి స్వభావం అటువంటిది అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. అనుకో ఆ స్వభావం అంటే ఏంటి, అంటే స్వభావం అంటే ఏంటి, ఆ మనిషి యొక్క వాసనను బట్టి మంచి వాసన ఉంటే మంచి స్వభావం అంటారు, చెడ్డ వాసన ఉంటే చెడ్డ స్వభావం అంటారు. కానీ స్వభావం అంటే వాసనను బట్టి నిర్ణయిస్తారంట, అంతకంటే ఒక మనిషి మంచి ముఖం మీద మంచివాడని ఒక మనిషి ముఖం మీద చెడ్డవాడని అక్కడ రాసం ఏమి లేదు. లోపల వాసనలు సంస్కారాలు మంచి ఉంటే మంచివాడు అంటారు, లోపల వాసనలు లోపల సంస్కారాలు చెడ్డ ఉంటే చెడ్డవాడు అంటారు, అంతకంటే ఆ వాసనలు మారిపోయిననుకుంటే చెడ్డవాడు మంచివాడు వచ్చు. మళ్ళీ మంచి వాసన మంచివాడు కూడా ఒకసారి చెడ్డ స్నానాల వల్ల చెడ్డవాడవచ్చు. అది హోలీ కంపెనీ విడిచిపెట్టేస్తే మళ్ళీ బ్యాడ్ కంపెనీ వాడు దురదృష్టవశాత్తు ఉంటే వాడు అలాడవచ్చు. భగవాన్ చెప్పింది అక్షరాలని, ఇలా ఇందిరా గాంధీ మరణించింది అనుకోండి, ఏమిటి ఇలా మరణించింది, ఏంటి అలా మరణించింది, నేను తుపాకు పెట్టి కొట్టేశాడు ఏంటి అలాగా, ఆ మాత్రం మరి రక్షణ తెలియదు అంటే ఏమనుకుంటున్నారు గవర్నమెంట్, ఏమనుకుంటున్నారు పెద్దల చేత ఆమెను రక్షించబడాలని. ఆమెను ఎవరైతే కాపలా కాస్తారో వాళ్ళే చంపేస్తారని ఎవరికి తట్టలేదు, అది ఈశ్వరుడు మాది. ఆవిడ ఇంటి చుట్టూరు 100 మంది మిలిటరీ వాళ్ళని కాపలా పెట్టారు. ఈ 100 మంది మిలిటరీ వాళ్ళని ఎందుకు కాపలా పెట్టారు? ప్రజలు వచ్చి ఆమెను చంపేస్తారేమో, వాళ్ళు ఈ 100 మంది వీళ్ళు రక్షిస్తారా ఉన్నాయి, అది ఇక్కడ ఇది ఈశ్వరుడు యొక్క మా ఎవరికీ తెలియదు. మనిషికి చావు వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో ఎలా వస్తుందో ఈశ్వరుడు తప్పించి జీవుడికి తెలియదు. ఇప్పుడు 100 మందిని ఏ తుపాకులు అయితే ఆవిడ రక్షణ కోసం పెట్టారు ఆ తుపాకులే కాల్ చేసింది, ఏ తుపాకులు అయితే ఆవిడ రక్షించుకుని పెట్టారు ఆ తుపాకులే కాల్ చేసింది, అది ఈశ్వరుడు. రక్షించవలసిన తుపాకులే చంపింది ఆవిడ. ఆవిడ ఆవిడ స్ప్లిట్ సెకండ్ లో మాయ పెడతాడు ఈశ్వరుడు. ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం, రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అందరం, ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? అందరం ఆరోగ్యంగా ఉన్నాం. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అనుకోవచ్చు జవహర్లాల్ నెహ్రూ ఈవిడ తండ్రి ఇంకో 45 గంటలకి చచ్చిపోతాడనగా మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరిని ఒక చోట అడిగారు, అడిగితే నా తర్వాత ప్రధానమంత్రి ఎవరిని ఇప్పటి నుంచి అడుగుతున్నారని, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఎంతో కాలం జీవిస్తాను, నాకు ఇప్పుడు హాస్పిటల్కి నేనేం పేషెంట్ని కాదు, నేను డాక్టర్ చేత వైద్యం చేయించుకోవటం, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అండి మీరు, నా తర్వాత ప్రధానమంత్రి ఎవరిని ఇప్పుడు నుంచి అడుగుతున్నారంటే అన్నప్పుడు 48 గంటల్లో రోగం వచ్చి చచ్చిపోయాడు వాడి జీవలక్ష్మి వారి. ఈశ్వరుడు యొక్క మారే ఆ రోజున ఇందిరాగాంధీ చచ్చిపోయారని ఆవిడ మనస్సు అంతా ఆవిడ కట్టుకున్న చీర మీద ఉంది. నేను 3 నెలల కింద రికార్డులు తీని టేపులు తీశాను, ఇంక ఇందిరా గాంధీ ఎంతో కాలం జీవించదని చెప్పాను, ఆవిడ రోజులు అయిపోయినాయని చెప్పాను. 3 నెలల కింద టేపులు తీను అని జ్యోతిషం కాదు, ఒకవేళ నేను జ్యోతిషం చెప్పాను అనుకుంటున్నారు నాకు జ్యోతిషం, 3 నెలల కింద టేపులు ఎవరైనా తీసుకోరు అని నాకు జ్యోతిషం తెలియదు. ఒకవేళ జ్యోతిషుకున్న ప్రాణం తీస్తారా ఉంది, ఇక్కడ మా గురించి చెప్పండి, మా గురించి చెప్పండి. ఊరికి అది అలా వచ్చినాక ఆవిడకి ఊరికి రోజులు అయిపోయాయి అనిపించింది. అంతేగా నాకు జ్యోతిష్యం అది తెలియదు. ఒకవేళ మీరు మళ్ళీ నాకు మా ఇప్పుడు మా తొందరపాకులు అడిగినట్టు మా గురించి చెబుతారా, మా గురించి చెబుతారా, మా మాకేమవుతుంది భవిష్యత్తు ఇలాగ మళ్ళీ మీరు కూడా అలా మొదలెడతారు మా అధికారు. అది ఊరికే నాకు ఆవిడ ఊరికే జస్ట్ డేస్ ఫినిష్ అయిపోయి అనిపించింది. అంతే ఆవిడకి ఆవిడకి ఏంటంటే ప్రమాదం, ఆవిడ ఊహించలేదు. ఆవిడకి ఆవిడ కట్టుకుని చీర మీద ఉంది, ఆవిడ చీర అక్కడ మనవరాలని మనవని అడిగింది కూడా, నువ్వు చీర బాగుందా, నేను కట్టుకుని చీర బాగుందని. ఆ రోజు ఇచ్చేది ఆవిడ చదువు మీద లేదు ఆ దృష్టిని. అంటే టెలివిజన్ సినిమా తీయడానికి ఎవరు వచ్చారు, ఆ టెలివిజన్లో మన బొమ్మ బాగా పడుతుందా లేదా అని పాప ఏదో దృష్టి ఉంది. సహజం కదా, ఆడవాళ్ళ పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ బట్టల మీద ఉంటుంది. అంటే ఏంటి ఆవిడ మామూలుగా మనకి సిల్క్ చీర కట్టుకున్నాం, ముస్తాబ్ అయిపోయాం, బాగానే ఉంది, మంచి చీర కట్టి వాళ్ళు టెలివిజన్ తీస్తున్నారు మనల్ని. ఎవడ పెద్ద ఆ టెలివిజన్ తీసేవాడు కూడా పెద్ద స్పెషలిస్ట్ అతను, చాలా గొప్ప సినిమా యాక్టర్, గొప్ప డైరెక్టర్ అతను, మంచి టెలివిజన్ తీస్తున్నాడు. కోడలను కూడా అడిగింది, అమ్మ నేను కట్టుకుని చీర చాలా బాగుంది లేదా, న్యాచురల్గా అలాగటం అడిగింది. అంకిత ఆవిడ మనస్సు ఈశ్వరుడు ఏం చేశాడు, ఆవిడ మనస్సుని ఎవరైనా చంపుతారేమైనటువంటి మనసు భ్రాంతి అది కలగనాడు. ఇది అచ్చి అంటే మనస్సు ఆవిడకి మృత్యు మీద లేదు, చీర మీద ఉంది. ఇక్కడ మీరు గ్రహించాలి. రోజు ఏంటి ఇక్కడ మీరు చూడండి, ఒక సిక్కు ఆవిడ ఇద్దరు ఇద్దరు కలిసి చంపారు. ఇద్దరు కలిసి చంపిన వాడు ఆ రోజు నువ్వు అక్కడికి బయట డ్యూటీ పడిగాను. ఇంట్లో కాకుండా బయట ఆవిడ కాపలాక బయట డ్యూటీ పెడితే వాడు ఏం చేశాడు, ఏమన్నా నాకు లోపల డ్యూటీ అయ్యని అడిగాడు. అప్పుడు కూడా ఆఫీసులో అనుమానంలో ఈ లోపల ఎందుకు డ్యూటీ అడుగుతున్నాడు, ఏం చేతని ఇందిరాగాంధీ లోపల ఏ ఈశ్వరుడు అవుతున్నాడు, వాడిని చంపిన లోపల ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఆఫీసులో ఉన్న మనుషులు కూడా ఆ ఈశ్వరుడు ఉన్నాడు. నీ రంగు వేరవచ్చు, నా రంగు వేరవచ్చు, నీ వయసు వేరవచ్చు, నా వయసు వేరవచ్చు, నీ కులం వేరవచ్చు, నా కులం వేరవచ్చు, నీ జాతి వేరవచ్చు, నా జాతి వేరవచ్చు, నీ దేశం వేరవచ్చు, నా దేశం వేరవచ్చు, కానీ మీరు నాలో ఉన్నది ఒకటి ఈశ్వరుడు. కొన్ని ఆఫీసులో కూడా బయట ఉన్నవాడు లోపలికి ఏమైనా డ్యూటీ మాత్రమే అడుగుతున్నాడు, ఆఫీసులో కూడా ఎవరికి అనుమానం రాదు. ఇంకా అనుమానం రాని వాడు ఈశ్వరుడు, ఎవడు మరణం ఇలా ఉన్నాడు. ఇక్కడ గ్రహించవలసిన పాయింట్ ఆవిడ మరణం అలా రాసి ఉన్నప్పుడు ఈశ్వరుడు అనుమానం రానివాడు ఏంటి, వెళ్ళరు బయట కాపలా ఉండేవాడే, లోపల ఏమంటున్నాడు నేను డ్యూటీ అంటున్నాడు. ఇంకొకటి ఏమన్నాడు, ఆడు రెండింటికి రావాలి డ్యూటీ, నాకు ఏమంటే కడుపు నొప్పిగా ఉందా, కొంచెం నాకు రెండింటికి పని ఉంటుంది, నాకు ఎదిపోవాలి రెండింటికి, వాళ్ళు పొద్దున్న 8 డ్యూటీ మార్చుకున్నాడు. ఏంటి 8 డ్యూటీ మార్చుకుంటున్నాడు, ఏంటి రెండింటికి కలిసి వాడికి అనుమానం కాదు. ఇందిరాగాంధీకి ఏమన్నా వచ్చిందంటే వాళ్ళు టెలివిజన్ మన అందరూ సినిమా తీస్తారు, మన సినిమా తీస్తాను వచ్చారు, టెలివిజన్ గొడవలు ఉన్నాడు, ఆవిడ కట్టుకుని చీరలో గొడవ ఉన్నా కానీ ఆవిడ చావు గొడవ ఆవిడ ఎవరు లోకంలో ఉన్నారు. ఇదే మా అరుణాచల క్షేత్రం యొక్క మహిమ, సాక్షాత్తు ఈశ్వరుడు అంటే కొండ, అది నిజమైన అరుణాచలం అంటే మన ఆత్మే, మన ఆత్మే నిజమైన అరుణాచలం. మన నిజమైన అరుణాచలం ఏంటంటే మనలో ఉన్న ఆత్మే నిజమైన అరుణాచలం. అక్కడ భగవాన్ ఏం చెప్పారండి, శరీరధారుడే ఆ క్షేత్రం యొక్క విశేషం ఏంటంటే మీరు కొండను చూస్తున్నారు, గుడిని చూస్తున్నారు, గుళ్ళు అన్న దేవుని చూస్తున్నారు, శరీరధారుడే మనకు రక్తం మాంసం ఎలా ఉందో అలా రక్త మాంసాలతోటి ఈశ్వరుడు శరీరధారుడే అక్కడ ఒక కొండ మీద ఒక వటవృక్షం కింద కూర్చున్నాడని భగవాన్ చెప్పారు. అది గిరిరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, లింగరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, శరీరధారుడే. ఇప్పుడు మనకు రక్తం మాంసం ఎలానో అలాగే శరీరధారుడే ఈశ్వరుడు అక్కడ వటవృక్షం కింద కూర్చున్నాడని చెప్పాడు. అని ఎప్పుడు భగవాన్ పురాణంలో చెప్పారు. ఆ వటవృక్షం ఆకులు ఎంతంత ఉంటాయట, మనం భోజనం చేయించట మామూలు ఆకులు, మర్రాకులు ఎలా ఉంటాయంటే అంత పెద్ద మర్రాకులు మనం చిన్నగా ఉంటాయి కదా, అంత పెద్ద ఆకులు ఉంటాయట ఆ చెట్టుకి, ఆ చెట్టు కింద కూర్చుని ఉంటాడు ఈశ్వరుడు. ఆ క్షేత్రం యొక్క విశేషం అని చెప్పారు. ఓ రోజున భగవాన్ ఏం చేశారు, ఎక్కడి నుంచో ఇలా కొండని తిరుగుతుంటే ఒక పెద్ద బ్రహ్మాండం నాకు ఎగురు, గాలికి ఎగురు వస్తాను. గాలికి ఎగురు వస్తానంటే ఏంటి, ఇంత ఆకు వస్తుందండి, మర్రాకు ఇంత పెద్దగా ఉంటుందా, మర్రాకు అది ఇంత పెద్దగా ఉంటుందా అని మర్రాకు చూస్తే అందులో అన్నం తినొచ్చు ఆకులు. అలాగా ఈ అరుణాచల పురాణంలో ఈశ్వరుడు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాడు కదా, చెట్టు కూడా కనిపిస్తుంది, అయితే చెట్టు కింద ఈశ్వరుడు కూర్చున్నాడు అనమాట అనుకున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి అనుకున్నాడు, అనుకుని ఏం చేశారు భగవాన్, అయితే చెట్టు దగ్గర మనం వెళ్ళాలనుకున్నాడు. చెట్టు కనిపిస్తుంది, ఇక్కడ కూర్చున్నారు, ఆకు చూశారు, ఆ చెట్టుది ఈ ఆకు అది కనిపిస్తుంది, అయితే ఆ చెట్టు దగ్గరకు మనం వెళ్ళాలనుకున్నాడు. అది ఈశ్వరుడు కూర్చున్నాడు, చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకుంటే 4 అడుగులు వేశాడు, 4 అడుగులు వేసాడు. దీని పొరపాటున ఏం చేశారు, ఇందిరాగాంధీకి చీరు కూడా ఎలా ఉందో, ఈయన పొరపాటున ఏం చేశారు, ఆ నడవటంలో సరిగ్గా ఒక ఈయన తేనె పట్టుకుని వేశారు కాలు. అంటే ఈ దృష్టి అంతా ఇప్పుడు ఇందిరాగాంధీకి చీర మీద ఉంది, ఈయనకేమో ఆ దృష్టి అంతా ఆ చెట్టు మీద ఉంది. మీరు గ్రహించండి, ఆ చెట్టు మీద ఉంటే మీరు అలా చూసుకుని వెళ్ళిపోతున్నారు, ఆ చెట్టు అంతా సరిగ్గా కాలు కింద చూసుకొని సరిగ్గా తేనె పట్టులు పట్టు మీద వేశారు కాలు. కలిచడుగా ఈ తేనె తీగలన్నీ వచ్చి కుట్టేసినాయి, కుటీశ్వరుడు విపరీతంగా లోతుగా కాలేసి వాడికి కసి కొలిసి కుట్టేసిన తేనెట. కుటీశ్వరుడికి వెనక్కి తీసేసారు కాలు, కాలు తీసేస్తే భగవాన్ మాట చెప్తారు, తేనెటీగలు కుట్టిన తర్వాత ఎప్పుడైతే నన్ను తేనెటీగలు వచ్చి కుట్టేసినాయో వాడు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలని తలంపు కూడా పడిపోయింది. ఇందులో రహస్యం ఉంది. అవి తేనెటీగలు ఆయన కొట్టకపోతే ఈయనే కనుక మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే రమణ మహర్షి మళ్ళీ కనపడకపోతుంది. మన లోకానికి బోధ లేదండి. అక్కడ ఉన్నవాడు ఈశ్వరుడు, ఆయన ద్వారా బోధ రప్పించాలి. అక్కడ ఈయన తేనెటీగ ఆయన ఎడలు వెళ్ళిపోయి తేనెటీ ఎప్పుడైతే తేనెటీగలు వచ్చి కుట్టేసినో మళ్ళీ సంకల్పం కొట్టలేదు అసలు ఆయనకి. ఏంటి మళ్ళీ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, మర్రి చెట్టు దగ్గర చూడాలని సంకల్పం పడిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇంకే అక్కడ శరీరం ఆఫ్ చేశారు, శరీరం అక్కడికి వెళ్తే మళ్ళీ రాలేదు. ఇది టీచింగ్ అవసరం లోకానికి. అంటే భగవాన్ సిద్ధాంతం ప్రకారం ఇందిరాగాంధీ తల్లి కడుపుల నుంచి బయటకు వచ్చినప్పుడే ఫలానా వాడి చేత, ఫలానా వాడి తుపాకి దెబ్బ చేత, ఫలానా రోజుని వాడు మరణించవలసి ఉంది అని అక్కడ తయారు చేసి అది శరీరాన్ని పంపిస్తారు. అంటే ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ అంటే మీ జీవితం అంటే నా జీవితం అంటే ఎవరి జీవితం గురించి ఉదాహరణగా చెబుతున్నాను. ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ అంటే ఎవరి జీవితమే అంటే స్త్రీ జీవితం అంటే పురుషుడి జీవితం ఎవరి జీవితమే అంటే అక్కడ పిక్చర్ తయారైపోతుంది. శరీరం లోపల తల్లి కడుపులో ఈ శరీరం తయారైపుడే బయట ఎలా చేయాలో, ఏ శకనకు ఏ ఊళ్ళో ఉండాలో, మళ్ళీ ఏ రోజున ప్రాణం విడిచిపెట్టాలో, మళ్ళీ శరీరాన్ని ఎక్కడైతే దహనం చేయాలో, మనం ఏమిటి ఒక ఊళ్ళో పుడతాం ఒక ఊరు వెళతాం మళ్ళీ శరీరాన్ని ఎక్కడో చోట దహనం అవుతుందో కూడా, ఈ శరీరం ఎక్కడ ఏ ఊళ్ళో దహనం అవుతుంది, ఈ శరీరం ఎక్కడ దహించబడాలో, అన్ని కూడా ఈశ్వరు ప్రణాళికను బట్టి ఆచరణ ఈశ్వరుడు సంతకి సర్వజ్ఞుడు. ఇంతమంది కోట్లాది మంది జీవులు ఉండగా ఏ జీవుడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ ఇలా ఆ జీవుడికి నడుస్తుంది. ఇది ఈశ్వరుడు యొక్క శక్తి. రమణ మహర్షి, రమణ మహర్షి అంటే రమణ మహర్షి స్వతంత్రుడు అనుకోకుండా మీరు, ఆయన ఈశ్వరుడు స్వాధీనంలో ఉన్నాడు. ఆయనే కనుక ఈశ్వరుడు స్వాధీనం లేకపోతే ఆయన పళనిస్వామికి మోక్షం ఇచ్చి ఉండేవాడు. తల్లి విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ పళనిస్వామిలో ఫెయిల్ అయ్యాడు అనుకోడు. అంటే పళనిస్వామికి మోక్షం వచ్చేసింది కదా అని చేతి ఇచ్చాడు ఆయన అనిపించాడు లోపల ఈశ్వరుడు. ఇంకేది వాడుకు ఇంకో జన్మ రాస్తుంది పళనికి అక్కడ నీకు అనిపించకపోతే వాడికి మోక్షం ఒక నిడిచిపెట్టాడు. అంటే మోక్షం వచ్చేసిందని ఈశ్వరుడు అనిపించాడు ఈయనకి, చేతి ఇచ్చాడు ప్రాణం పడి పళనికి. ఇంకా అది అక్కడ స్వతంత్ర అక్కడ అక్కడ కూడా ఆ ఇన్సిడెంట్ కూడా ఈశ్వరుడు చేతులు. అంటే మనస్సు తత్వానికి రావాలి. నీకు జ్ఞానం జ్ఞానం అలా అర్హత ఉండాలి కానీ జ్ఞానం ఎంతసేపు వస్తుంది మీకు? జ్ఞానం 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 రాదు జ్ఞానం రాదు మీరు అనుకుంటున్నారు కానీ మీ అర్హత ఉండాలి కానీ యోగ్యత ఉండాలి కానీ జ్ఞానం ఎంతసేపు వస్తుంది? మీరు యోగ్యత సరిపెట్టుకున్నారనుకోండి అసలు మీ దగ్గర చీర కొనుక్కోవడానికి డబ్బులు రెడీగా ఉన్నాయని కానీ ఎంతసేపు కొనుక్కుంటారు? అసలు డబ్బులు ఉండాలి కానీ అసలు నీకు అర్హత యోగ్యత ఉంటే జ్ఞానం అని చెప్పి ఆ శకంలో వచ్చేస్తుంది. జ్ఞానం కావలసింది యోగ్యత సంపాదించుకోవాలి, అర్హత సంపాదించుకోవాలి. జ్ఞానం జ్ఞానం అంటే నీకు డిజర్వ్ అయితే వచ్చేస్తుంది. ఒక సింపుల్ విషయం మీకు చిన్న లక్కిది ఏమి లేదు. మీరంటే మీరు బాగా ఇష్టపడుతున్నారు, మీరంటే మీకు ఇష్టం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ద్వేషించుకున్నారు, ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ద్వేషించుకున్నారు, మీలో రాముని ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, కృష్ణుని ద్వేషించి మరి రాముని ద్వేషించకపోతే ఏం చేస్తారు మీరు అడగచ్చు, మీరు అడిగినా ఏమైపోతే ద్వేషించారు. కృష్ణుని ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, శివుని ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, మీ అమ్మగారిని ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, మీ భర్తను ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, మీ అత్తగారిని ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, మీ కోడలను ద్వేషించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ద్వేషించారు? మనకంతా హేతువాదం చెప్పుకోలేవన్నారు. ఇది హేతువాదం కాదు, ఇది హేతువాదం కాబట్టి నీకు ఏది హేతువాదం? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ద్వేషించుకున్నారు అది నేను అడిగేది. ఇంట్లో వాళ్ళని కూడా మీరు ద్వేషించవచ్చు, మీ పిల్లలను కూడా ద్వేషించవచ్చు మీరు, కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ద్వేషించుకున్నారు? ఇంకా మిమ్మల్ని మీరు ఎప్పుడు ద్వేషించుకోలేదు. మీరు సుఖస్వరూపం, మీరే సుఖం, అంచేది మిమ్మల్ని మీరు ఎప్పుడు ద్వేషించుకోరు. ఒక మీలోనే ఉంది సుఖం అనేది, మీలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు ద్వేషించుకోరు, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. ఇంకా ఆ సుఖాన్ని తెలుసుకోవడం కోసం ప్రతి మనిషి తన తను ప్రేమించుకుంటాడు కానీ తన తను ద్వేషించుకోరు. కారణం ఎందుకు ప్రేమించుకుంటున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు, తన తాను ఎందుకు ప్రేమించుకుంటున్నాడు, తనలో నిజమైన సుఖం. భగవాన్ ఏమన్నారు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను తెలుసుకోని భగవాన్ ఎందుకు చెప్తారు? నిన్ను నువ్వు తెలుసుకుంటేనే కానీ నీకు ఆ సుఖం అంటే ఎలా ఉంటే తెలియదు అని చెప్పి నేను తెలుసుకున్నాను. మన ఇంద్రియాల్లో సుఖం ఉందనుకుంటాం, దేహంలో సుఖం ఉందనుకుంటాం, సమాజంలో సుఖం ఉందనుకుంటాం, లోకంలో సుఖం ఉందనుకుంటాం. ఇలా ఎన్ని జన్మలు, వేలాది జన్మలు, లక్షలాది జన్మలు తిరిగి 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 సుఖం ఎక్కడం లేని చోట వెతుకుతూ ఉంటాం. ఇంద్రియాల్లో ఉందని, లోకంలో ఉందని, సమాజంలో ఉందని, అధికారంలో ఉందని, పేరులో ఉందని, కీర్తిలో ఉందని, ఎక్కడో ఎక్కడో స్వర్గలోకంలో ఉందని, వైకుంఠంలో ఉందని, కైలాసంలో ఉందని, ఇతర లోకాల్లో ఉందని, ఎక్కడో 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 అని వెతుకుతాం. ఎన్ని కోట్ల సంవత్సరాలు వెతికినా, ఎన్ని యుగాలు వెతికినా దొరకదు ఉంటే కదా. అది మనస్సు మనం మాయ చేసి యజ్ఞాలని యాగాలని ఎన్నో చేయిస్తూ ఉంటుంది. వైకుంఠంలో భోగాలని భోగం కూడా దుఃఖరూపం ఉందని సంగతి జీవుడికి తెలియదు. అనిపించే ప్రతి భోగం వెనకాల దుఃఖం ఉందని సంగతి జీవుడికి తెలియదు. భోగం అనిపించేటప్పుడు బాగుంటుంది, భోగం వెనకాల జబ్బు ఉందని, భోగం వెనకాల దుఃఖం ఉందని ఈ జీవుడికి తెలిస్తే భోగం జోలికి వెళ్ళడు కదా. లోకంలో కనిపించే ప్రతి వస్తువు మీద మనకు ఆశపడుతుంది, ఇంచెది ఆశపడుతుంది, అది మనం సుఖపడుతుంది, ఇంచెది మనం సుఖం కోరుతుంది. ఏదో ఆశించక పడుతుంది మనకు లోకం కనిపించింది. ప్రతి ఆబ్జెక్ట్ మీద వస్తుంది, ప్రతి ఆబ్జెక్ట్ మీద మనకు సుఖం మనకు కావాలనిపిస్తుంది. లోకంలో కళ్ళతో చూసి అన్ని మనకు కావాలనిపిస్తుంది, చెవులతో అన్ని మనకు కావాలనిపిస్తుంది, ఇంత సుఖపడతాం. ఉద్దేశం అంటే వాటి ఎందుకు కావాలనిపిస్తుంది? అన్నీ మనం సంపాదించుకుని మన ఇంట్లో పెట్టుకుంటే సుఖపడతాం. అది సంపాదించిన తర్వాత తెలుస్తుంది, కొంతకాలం అనిపించాలి తెలుస్తుంది, అందులో సుఖం లేదు, మళ్ళీ ఇంటి పెట్టేస్తాడు ఇంకా కొత్త వాటిలో. డబ్బు లేని ఏం చేస్తాడంటే డబ్బు ఉంటే చాలు సుఖపడవచ్చు అనుకుంటాడు. డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది, అతను ఇందులో సుఖం లేదు, ఏ పని చేయకు ప్రేషంతో సంపాదించాలనుకుంటాడు. అవి ఇందులో సుఖం లేదు, ఏది అధికారం సంపాదించాలి. డబ్బు ఒకటి ఏం చేస్తుంది, డబ్బు ఏం లేదు, డబ్బు అధికారం సంపాదించాలి, అధికారం సుఖం ఉన్నాడు అనుకుంటాడు. ఏదైనా ఏదైనా మన మనస్సులో ఉన్న పాపమే మన ఏదైనా బాహ్య ప్రకృతిని వీడ్చి వీడ్చి పిండి చేసి పిప్పి చేసి జన్మ మరణ చక్రాల్లో పిప్పి చేసి విడిచిపెట్టాడు. ఆ చెరుకు గడని ఆ గానుగులో పెట్టినప్పుడు ఎలా పిప్పు చేస్తుందో అలా ఈ ప్రకృతి మనల్ని పిండి చేసి పిండి చేసి పిండి చేసి అది ఇంటికి పెట్టకుండా దారి ఇవ్వకుండా మనల్ని అలిపేస్తుంది. ఎక్కడ నిజం ఉందో తెలియదు, ఎక్కడ సుఖం ఉందో తెలియదు, ఎక్కడ సత్యం ఉందో తెలియదు. వాళ్ళు అనుకుంటారు ప్రశ్న వేసేవాడు ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ మధ్యన ఒక ఉన్నత విద్యావంతుడు ప్రశ్న వేశాడు, ఏమంటే ఏమంటే మీరు అహంకారం మీరు కాదు మీరు ఆత్మ అంటున్నారు కదా, మరి నేను నాకు అహంకారం ఉంది కదా, మీరు కాదంటే పోతున్నాను, నాకు అహంకారం ఉంది కదా, మీరు కాదంటే పోతున్నాను. అది కదా కారణం, మీరు అహంకారంలో ఉన్నప్పుడు కూడా అది కాదంటే పోతున్నా, అది కాదు. మీరు అహంకారంలో ఉన్నప్పుడు ఇవో ఇది అహంకారం, ఇది మనం కాదని ముందు అసలు ఎంత లక్ష్యంగా మీరు అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్, అప్పుడు విడిపోవడం అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం జిన్నూరులో ఉన్నాం, ఇదే పాలత, ఇప్పుడు జిన్నూరులో ఉన్నాం మనం పాల, ఇది మనం వెళ్ళి పాలపై వెళ్ళాలనుకోండి, ఇదే పాలకులు అనుకుంటే ఇంకా ఆలోచనే పుట్టదు మనకి. ఇది పాలకులు కాదు కానీ పాలకు, ఇది పాలకులు కాదన్నప్పుడు పాలకులు ఎక్కడ ఉండే, అప్పుడు వెతకడం మన మనసు ప్రారంభిస్తుంది. ఇదే పాలకులు అనుకుంటే మన ఇల్లు ఇదే పాలకులు అనుకోండి, ఇదే పాలకులు అనుకుంటున్నాం అంటే మనసు ఆలోచించదు కదా. ఇక్కడ భగవాన్ చెప్పే స్వారస్యం ఏంటంటే, భగవాన్ చెప్పే సొగస్సు ఏంటంటే, భగవాన్ చెప్పే అందాలు ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చింది. నువ్వు ఏదైతే గమ్యాన్ని చేరాలనుకుంటున్నావు ఆ గమ్యాన్ని ముందే లక్ష్యంగా పెట్టుకోమంటారు. నజరీలు వద్దంటున్నారు, అది నువ్వు ఏది ఆత్మ అయితే తెలుసుకోవాలనుకుంటున్నావు దాన్ని లక్ష్యంగా పెట్టుకో. నువ్వు ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటావు అనుకో, విడిచిపెట్టం తప్పదు. నువ్వు ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకో, కానీ ఇది విడిచిపెట్టం తప్పదు, అది నీకు దుఃఖం తీసుకురాకమాట. అండ్ ఆదిగురు ఎవరికి, మనకి నారాయణుడు ఆదిగురు. నారాయణుడు చెప్పే మాటల్లో మనకేం విశ్వాసం కలగటం, ఇంకేత కారణం ఎవరని చెప్పగలరు? అంటే ఈశ్వరుడు చెప్పిన మాటలు అబద్ధాలు కాబట్టి మనకు విశ్వాసం కలగటం. ఎవరైనా చెప్పండి, ఈశ్వరుడు మనకు ఆదిగురు. ఈశ్వరుడు కొన్ని మాటలు చెప్పాడు మనకి, కానీ ఎవరికి మన విశ్వాసం కలగటం లేదు, నమ్మకం కలగటం లేదు. ఎవరైనా చెప్పగలరు కారణం? భగవంతుడి మీద, భగవంతుడు చెప్పిన మాటల మీద విశ్వాసం ఎవరికి మనకు కలగటం? దానికి కారణం ఏంటి? ఒకటే కారణం, మనలో ఉన్న పాపం. మనలో పాపం ఉందని చెప్పు, ఈ పాప రహితులు మనం కానంతకాలం సంశయాలు పీడిస్తాం. ఏ మనిషిలో అయితే పాపం ఉందో వాడిని సంశయం పీడిస్తాం. ఆ పాపమే వాడిని భగవంతుడు ఉన్నట్టు నమ్మనివ్వదు, ఆ పాపమే భగవంతుడు చెప్పిన మాటలు విననివ్వదు, ఆ పాపమే భగవంతుడు చెప్పిన నడవదు. ఈ పాపం నీకు దారి ఇచ్చే వరకు, నీ పాపం నీకు దారి ఇచ్చే వరకు, నీ మాయ మీకు దారి ఇచ్చే వరకు, నీ ప్రకృతి మిమ్మల్ని విడిచిపెట్టే వరకు ఈశ్వరుడు వంక మీరు కళ్ళు ఎత్తి చూడలేరు. అసలు మాటలే వినలేరు. నిరంతరము పేడలో ఉండే పురుగులను తీసుకొచ్చి బంగారపు గిన్నెలో పెడితే మటుకు బంగారపు గిన్నెలో ఆగుతాయన్నాడు రామకృష్ణ పరమహంస. నిరంతరము పేడలో ఉండే పురుగులను తీసుకొచ్చి, అట్లు పేడలో ఉంటూ అలవాటు అట్లు, నిరంతరము పేడలో ఉండే పురుగులను తీసుకొచ్చి మీరు బంగారం తోటి గిన్నె చేయించి ఆ గిన్నెలో పెడితే మటుకు ఆ గిన్నెలో ఉంటాయా బంగారం? మీరు పేడలో ఉండే పురుగులు ఏ పిలుస్తున్నారు? సోదర మహాశైలరా, మీలో మీరు ఒకరు మోసగించుకోవచ్చు, నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేయొచ్చు, అదే మీరు కూడా నన్ను మోసం, అది మీరు కానీ నేను కానీ ఈశ్వరుని మోసం చేయలేదు, మీరు కానీ నేను కానీ ఈ లోకం కానీ మనకు కనిపిస్తున్న ప్రకృతి కానీ ఈశ్వరుని మోసం చేయలేదు. మనలో ఒకరినొకరు మోసం చేసుకోవచ్చు. ఒక జీవుడు ఇంకో జీవుడిని మోసం చేయగలరు, కానీ జీవుడు ఈశ్వరుని మోసం చేయగలరు. ఇంకేదండి, ఈ తలంపు రాకముందే వీడికి ఏ తలంపు వస్తుందో ఈశ్వరుడు తెలుసు, వాడు ఈశ్వరుడు. ఇప్పుడు రామస్వామి గారు సార్ భగవాన్ చూడటానికి వెళ్ళారు, భగవాన్కు 15 రోజులు చర్యను విడిచి పెడతారు. సరస్వామికి దండలు వేయించుకోవడానికి భగవాన్ ఒప్పుకోరు. ఆ సిపి రామస్వామి మెడ్రాస్ నుంచి పెద్ద దండ తీసుకెళ్లి బలవంతా ఆయన మెడలు వేసాడు చచ్చిపోయింది. భగవాన్ ఇంకో 15 రోజులు చర్యను విడిచిపెడతారనగా బలవంతా అక్కడ ఉన్న వాళ్ళు ఆపు తీసిన సరే సిపిలు ఒక పెద్ద దండ. ఆ మెడ్రాస్ వాళ్ళకి కొంచెం విగ్రహాలన్నా దండలన్నా పిచ్చాడు. ఆ తమిళియన్స్కి అందరూ కూడా విగ్రహాల సరదా దండల సరదా తీసుకుని ఆ 10 నిమిషాలు కూర్చుని సిపి రామస్వామి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తాడు అక్కడ భోజనానికి, ఎవరు రమ్మని భోజనానికి రమ్మని పిలుస్తున్నారు సిపి. అప్పుడు భగవాన్ అక్కడ ఉన్నవాళ్ళు ఏమైనా పిలిచి ఆయన భోజనం చేయడు, ఇంకా అరగంటున్నాక పాలు అడుగుతాడు, పాలు ఇవ్వండి. ఇంకా అరగంటున్నాక పాలు తాగుదాం అనే సంకల్పం ఇంకా సిపికి కలగలేదు. ఇంకా అరగంటున్నా కలగబోతుంది ఆలోచన ఇప్పుడు చెబుతున్నాడు. వారు మన గురు ఆయన పేరు సుబ్రహ్మణ్య గారు, నిలబ్రుల కాలేజీ ప్రిన్సిపల్ గారు. ఆయన భార్య వేశారు, భగవాన్ చూడటానికి వెళ్ళారు, భగవంతుడు మాట్లాడారు. ఈ సుబ్రహ్మణ్య గారు అంటున్నారు మళ్ళీ మేము ఇద్దరం కలిసి వస్తాం. సుబ్రహ్మణ్య గారు వెళ్ళారు, మాట్లాడారు, భగవంతుడు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు, సుబ్రహ్మణ్య గారు, సుబ్రహ్మణ్య గారు భార్య, మళ్ళీ మేము ఇద్దరం తర్వాత ఇప్పుడు ఏ సెరవుల్లోనూ కలిసి వస్తాం. అప్పుడు భగవాన్ అన్నారు నువ్వు వస్తాం అంటే ఈ లోపల జారిపోతాం. భగవాన్ మామూలుగా ఏమన్నారంటే మీరు ఇద్దరం కలిసి వస్తాం అన్నాడు ప్రిన్సిపల్ గారు, నువ్వు వస్తావు అన్నారు. నువ్వు అంటే అర్థం, వీళ్ళకి అర్థం అవ్వలేదు అసలు ఎందుకు ఇలా అంటున్నాడు. అది ఏం అనవసరం, భగవాన్ ఇటువంటి మాయలో మనం పెట్టలేదు, ఏం అనవసరం. నువ్వు ఏ రోజు చచ్చిపోతావు నేను చెబితే దానివల్ల ఏంటి కలిసి ఒకవేళ నిజంగా మరణించిన మనిషి నేను బతికిస్తాను ఈ దేశంలోనే ఈ సవాలని అరుణాచల రమణాశ్రమంకి వస్తాను. నేను నిజంగా చచ్చిపోయిన మనిషిని ఒక మనిషిని బతికిస్తాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, దేశంలోని శవాలందరూ రమణాశ్రమంకి వస్తాయి. మనిషి బతికించడం ప్రధానం కాదు, వాడి జ్ఞానం చేయాలి, అది ఆయన లక్ష్యం. చచ్చిపోయిన మనిషి బతికితే గొప్ప కాదన్నారు అసలు. అడిగి ఎలా ఇప్పుడు ఈ శరీరంలో బతికించేందుకు ఎలా ఇంకో శరీరం వస్తుంది, అడిగి ప్రకృతి వేస్తున్నాడు, నేను ఇవ్వడానికి ప్రకృతి అడుగుతా శరీరం వస్తుంది. మనం ఎవరు మరణించినప్పుడు ఎవరు బెంగ పెట్టుకోవద్దు అన్నాడు, బాధపడొద్దు అన్నాడు, అందరూ తిరిగి పుట్టి రకాలన్నాడు. మరణించిన వాడు ప్రతి వాడు పుడతాడు కాబట్టి వీళ్ళ గురించి నువ్వు ఆలోచించడం. ఎవడైతే తిరిగి మరణించడు, ఎవడైతే తిరిగి జన్మించడో వాడు మరణించినట్టు లెక్కన్నాడు ఆచార స్వాములు. ఎవడైతే తిరిగి జన్మించడో వాడు మరణించినట్టు. మనం తిరిగి జన్మిస్తాం కాబట్టి మరణించినది మరణం కాదన్న, మనం పొందటం కోసం, మోక్షం పొందడం కోసం. మీకు ఏ బయట ఏ నడ్డొస్తున్నాయి, ఇంకా మన సంకల్పాలు అడ్డొస్తున్నాయి, మన తలంపులు అడ్డొస్తున్నాయి, మన కోరికలు అడ్డొస్తున్నాయి, బయట ఎవరు మనకు అడ్డు అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, మీరు కోపాన్ని విడిచిపెట్టేయండి, భయాన్ని విడిచిపెట్టండి. మీరు తలంపులు విడిచిపెట్టేయండి, భయం లేదు కోపం. తలంపు లేకుండా భయం ఉందా, తలంపు లేకుండా కోపం ఉందా, తలంపు లేకుండా కామం ఉందా? ఈ తలంపు వచ్చే కోపం వస్తుందో, తలంపు లేకుండా కోపం వస్తుంది. లేదా కామం వచ్చింది అనుకోండి, తలంపుతో కోపం కామం వస్తుందో, తలంపు లేకుండా కామం వచ్చేసింది. లేదా ఎదుటి వాళ్ళ మీద ద్వేషం వచ్చింది అనుకోండి, తలంపు లేకుండా ద్వేషం వచ్చిందా, తలంపు లేకుండా ద్వేషం వచ్చేసింది మీకు. తలంపు విడిచిపెట్టింది ఏమన్నా, మీ అందరి క్షేమం నేను కోరను అనుకోండి, నాకు జ్ఞానం అడగదు. లోకంలో జీవుల క్షేమం ఎవరైతే కోరడో వాడి జ్ఞానం ఎలా అవుతాడు, వాడికి జ్ఞానం ఎలా కలుగుతుంది. మన శరీరాల శవాలన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. మనం అది ఒక నిర్ణయానికి రావాలి, మన శరీరాలని శవాలే, అది ఒక నిర్ణయానికి రావాలి. మనం అంటే మనం మన ఇంద్రియాలతోటి, మన మనస్సుతోటి, మన వాకుతోటి, మనం చేసిన పొరపాట్లకి మళ్ళీ మనల్ని శిక్షించడం కోసం శరీరం ఇచ్చి శిక్షణ చేస్తాడు. శరీరం వద్దు, శరీరం ఉందంటే కుదరదు, శరీరం ఇస్తాడు శిక్షణ చేస్తాడు, శరీరం ఇస్తాడు శిక్షణ చేస్తాడు. మనం ఈ శరీరంతో కొన్ని పొరపాట్లు చేస్తాం అనుకోండి, మళ్ళీ ఇంకో శరీరాన్ని ఇచ్చి శిక్షణ చేస్తాడు, శరీరం ఇవ్వబోతాడు శిక్ష. ఒకవేళ నాకు వద్దు అంటారనుకోండి, నాకు శరీరం వద్దు అంటారనుకోండి, మీకు వద్దని ఆగడ ప్రకృతి చేస్తున్నారు. ప్రకృతి మీ శరీరాన్ని తయారు చేసి శరీరం ఇచ్చి శిక్షణ చేస్తున్నారు. ఇప్పుడు రామచంద్రరాజు గారు, నాకు రామచంద్రరాజు గారు మీరందరూ నాకు స్నేహితుడు అనుకోవచ్చు. రామచంద్రరావు గారు నాకు స్నేహితుడు కాదు. లేక రామచంద్రరావు గారు ఏమవుతారు, మరి నాకు శిష్యులు అవుతారా? శిష్యులు కాదు. లేదా రామచంద్రరావు గారు నాకు ఏమవుతారు, భక్తులు అవుతారా? భక్తులు కాదు. రామచంద్రరావు గారు నాకు స్నేహితులు కాదు, నాకు శిష్యులు కాదు, నాకు భక్తులు కాదు, నాకు సాధ్యం. మరి ఏమో తీరేమవుతారు, రామచంద్రరావు గారు ఏం కాదనుకున్నారు. నేనవుతారు రామచంద్రరావు గారు ఎవరంటే నాకు తెలియదు, ఎవరంటే ఆయన ఆయన నా జీవితంలో చాలా ఆలస్యంగా ప్రవేశించారు. ఆలస్యంగా ప్రవేశించడం నిలకడగా ఉండటానికి ప్రవేశించారు. ప్రవేశించడం ఆలస్యంగానే ప్రవేశించారు, కానీ శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించారు. సిమెంట్ తోటి ఇటుకలతో మీ హృదయాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయి. సిమెంట్ మీకు సిమెంట్ ఉన్నంత మాత్రం చేసి ఇటుకున్నంత మాత్రం చేసి మీ హృదయంలో సంస్కారం వస్తుందని ఎవరు అనుకోద్దు. మనం ఏదో ఆశ్రమం కట్టాలనుకున్న ఆశ్రమం కట్టినంత మాత్రం చేత మన నెచ్చిన ఏదో వచ్చి పడిపోతున్నా మనం అందరం ధ్యానంలో అయిపోతాం అలా ఎవరు ఊహించుకుంటుంది. అందులో ఏం లేదు. చిన్న రహస్యం ఉంది. శివుడు యొక్క అనుగ్రహం వల్ల జ్ఞానం కలుగుతున్నాను. అందరూ ఏమనుకుంటున్నారు, మనం ఎంతో కొంత భక్తిగా ఉంటున్నాం అంచేది మాటలు వచ్చి వింటున్నాం అని మీరు అనుకుంటున్నారు. శివానుగ్రహం మీకు లేకపోతే అసలు ఆదివారం ఇక్కడికి మీరు ఎవరు రాలేరు. మీరు ఎవరు ఇక్కడికి వస్తున్నాం శ్రద్ధగా వస్తున్నాం ఉద్దేశం మీద మీరు ఎవరు అహంకారం తెచ్చుకోవాలి. మీ అంతా మీరు ప్రయత్నం చేసి ఇక్కడ రాలేరు. నేను ప్రతి ఆదివారం శ్రద్ధగా వింటున్నాను గర్వం కూడా మీకు ఎవరికి వద్దు. ఇంకేది శివానుగ్రహం లేకపోతే మీరు శివుని స్మరించలేరు ఇక్కడ రాలేరు. అహంకారం ఆయన కాల్చకపోతే, మనలో ఉన్న దుర్వాసన ఆయన కాల్చకపోతే, ఈశ్వరుడు కాల్చకపోతే మనల్ని మనం నిప్పి పెట్టుకోగలం, మన దుర్వాసన మనం కాల్చుకోగలం. చంటిపిల్లలకు మనం ఏడుస్తున్నప్పుడు చంటిపిల్లలు అయిపోయినా ఆడుకో మన ఇంటికి అలర చేస్తూ ఉంటారు అనుకోండి, అలర చేస్తున్నప్పుడు ఏంటంటే ఏ లక్ష పరిధిలో పడేస్తాం. చంటి పిల్లలకు మనం ఏం చేస్తాం, ఇంటి కడిపోయిన అలర చేసి మనం వంట వండుకొని ఉంటారు అనుకోండి, ఏ లక్ష పెడితేలో పడేసి ఆడుకుంటారు అంటాం. అలా భగవంతుడు మనకు రూపాయలు పడేసి ఆడుకుంటాం, లక్ష పెడితేలో పడేసి ఆడుకోమంటాం. భగవంతుడు మనకి ఏం చేసేయంటే కొంచెం కొంచెం కీర్తి, కొంచెం కొంచెం తాలిం సరుకు, కొంచెం కొంచెం రూపాయలు, కొంచెం కొంచెం ఏ మామూలు లోకానికి సంబంధించిన ఇది పడేసి ఇటుతో. ఇదే నిజం అనుకుంటున్నారు, ఆ లక్ష పెడితే నిజమని పిల్లలు అనుకుంటున్నారు, ఆడితో ఆడుకుంటున్నారు. మనకి ఇది పడేసే ఇటుతో ఆడుకుంటున్నారు. మనం పిల్లలు ఆధ్యాత్మికంగా అది పిల్లలు. మీరు ఈ ప్రపంచంలో చాలా గొప్ప సంఘటనలు, చాలా గొప్ప విషయాలు అనుకునేవన్నీ కూడా చాలా బహు స్వల్పమైన విషయాలు, అల్పమైన విషయాలు. మన దృష్టిలో చంటి పిల్లలు అనుకునే లెక్క పెడితే ఎటువంటివో, ఈశ్వరుడి దృష్టిలో మనం ఏ విషయాలను చూసి మనం గర్వపడుతున్నాం ఆ విషయాలను కూడా లెక్క పెడతలతో సమానం. ఈశ్వరుడు ఒక భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అప్పుడు ఆ భక్తుని చూశాను, అప్పుడు పురాణంలో ఆ భక్తుడి గురించి చదివాను, ఈ పురాణంలో ఆ భక్తుడి గురించి చదివాను. భగవంతుడు ఎవరు చెబుతున్నాడు, ఈ భగవంతుడు ఎవరు వచ్చి చెబుతున్నాడు? మీరు ఆ భక్తుల గురించి చదివారు, ఈ భక్తుల గురించి చదివారు, కానీ ఎదురుగా ఉన్న భక్తుడు ఎవరో నీకు కనిపించడం లేదు. నువ్వు పురాణంలో చదివి నేను చెబుతున్నావు, నీ కళ్ళు ఎదురుకున్న వాళ్ళని కనపడుతున్నావు. ఏ మాట, వాడు భగవాన్ దగ్గరికి వచ్చి పురాణంలో చదివి చెబుతున్నాడు చెప్పొచ్చు. ఈ పురాణంలో చదివితే భగవాన్ కంటే చాలా తక్కువ స్థాయి వాడు. ఆడు మామూలుగా ఇది పురాణం కానీ చెబుతున్నాడు భగవానికి. అప్పుడు భగవాన్ విన్నారు అదంతా, విన్న తర్వాత అన్ని చదివి నేను చెబుతున్నావు, నీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవడో నీకు తెలియకుండా. ఇంకేది, మన హృదయంలో దోషం ఉన్నప్పుడు కళ్ళు ఉన్నా కనపడదు, చెవులు ఉన్నా కనుక. మీకు శివానుగ్రహం లేకపోతే, శివుడు అంటే శివుడు, నారాయణుడు అనుగ్రహం మీకు లేకపోతే మీకు భక్తి కలగదు. నారాయణు, మీరు ఎవరైనా భగవంతుని స్మరించుకుంటున్నారు కూడా, భగవంతుని మిమ్మల్ని స్మరించారు కాబట్టి మీరు భగవంతుని స్మరిస్తున్నారు, లేకపోతే మీరెవరు స్మరిస్తున్నారు? నేను భగవంతుని గంట సేపు స్మరిస్తున్నామని అరగంట సేపు స్మరిస్తున్నాను మీరు అనుకుంటున్నారు, కానీ భగవంతుని మిమ్మల్ని స్మరించకపోతే మీరు భగవంతుని స్మరించలేదు. ఇంకా మీ గర్వం ఎందుకు అహంకారం? కొంతమంది చూడండి, నేను చెప్పానండి, నేను చెప్పాను అంటారు. కొంతమంది నేను నాది ఈ రెండు కూడా గర్వంలో భాగాలు. ప్రతి కొంతమంది ప్రతి మాటకి నేను నేనని వాడుతూ ఉంటారు. నేను నాది 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 ప్రతి మాటకి నేను నాది నేను నాది అని ఊరికే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నేను నాదైనా కూడా గర్వానికి అలంకారం. పెళ్లి కూతురికి మనం ఎలాగైతే అలంకారాలు చేస్తామో పెళ్లి కూతురికి అదే ఈ నేనుకి అన్ని అలంకారం. అహంకారానికి అలంకారాలు, ఈ నేను నాది కూడా అహంకారానికి అలంకారం, నాయకు అలంకారం. కొంతమంది మీరు సాధన చేస్తామని చెబుతారు, సాధన చేస్తూ అహంకారం అలంకరించి అహంకారం అలంకరించుకున్నాడు, అజ్ఞానంలో కూరుకుపోతాడా, జ్ఞానాన్ని అందుకుంటాడు. చాలా మంది భక్తి పేరు మీద, ఆధ్యాత్మిక సాధనల పేరు మీద అహంకారాన్ని అలంకరించుకుంటాడు. అహంకారం అలంకరించుకున్నాడు ఈశ్వరుడు దర్శనాలు. కొంతమంది మనుషులు ఇంట్లో ఉన్నది ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకు రెండు వస్తువులు, రెండు అట్టిపళ్ళు ఉన్నాయని ఎదుటి వాడికి మంచి పళ్ళు ఇచ్చి అది నాసి అట్టిపండు వాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారు. అదేవిధంగా కొంతమంది మనుషులు వాళ్ళ హృదయంలో కొన్ని గొప్ప విషయాలు ఉండొచ్చు, కొన్ని మామూలు విషయాలు ఉండొచ్చు. ఆ గొప్ప విషయాలను ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, సామాన్య విషయాలను ఎక్స్ప్రెస్ చేయరు. ఇంచదంటే లోక సంక్రమణ. కొంతమంది ఎదుటి వాళ్ళు సంతోషాన్ని పంచిపెడతారు, దుఃఖాన్ని వాళ్ళు దాచుకుంటారు, వాళ్ళ దుఃఖాన్ని ఎదుటి వాళ్ళకి పంచిపెట్టారు. ఈ ప్రకృతి యొక్క మరి ప్రతి జీవితానికి సుఖం ఉంటుంది, దుఃఖం ప్రతి జీవితానికి మంచి ఉంటుంది చెడ్డం. ఈ మంచి చెడ్డలు మిశ్రమమే, సుఖ దుఃఖాలు మిశ్రమమే. కొంతమంది సుఖాన్ని వాళ్ళ సంతోషాన్ని అవసరాలు పంచిపెడతారు, దుఃఖం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే సుఖానంతా వాళ్ళు అనుభవిస్తారు, దుఃఖం పట్టుకుంటే సమాధానికి పంచుతారు. ఆమోదం పుచ్చుకుంటూ సరసన రోడ్డు మీద కలిగి ఇంటికడే ఉంటారు. ఏమంటే ఆమోదం పుచ్చుకున్న రోడ్డు మీద వస్తాడా, రోడ్డు మీద ఇంటికడే ఉంటారు. అలా దుఃఖం కూడా మన అందరికీ పంచిపెట్టేందుకు మనం ఇంటికడ పడి ఉందాం అని కూడా ఇది వచ్చి సమాధానికి అంటిస్తారు. సమాజాన్ని దాటిన వాడికి జ్ఞానం కలగదండి. మనిషికి పెద్ద జీవిత సమాజం అంటే ఈ మా ఎక్కడుంది చెప్పమంటారు. ఈ ఒక్క మాట మీరు వినండి, ఇంకా మిగతా మాటలు ఏమైనా మిగతా నా మాటలు నాకు ఇచ్చేయండి పని, మీకు నచ్చకపోతే నా మాటలు నాకు ఇచ్చాను. మన బేరం కాడ పేచి వద్దు, మీకేమి నచ్చకపోతే నా మాటలు నాకు ఇచ్చేయండి, ఇంకో మాట చెప్తా. నిజం ఏమిటి ఆ కానీ నీ శరీరం మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, నీ మనస్సు మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, మీరు ప్రేమించే దేవుడు మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు, మీరు రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళందరూ మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. కానీ అన్నింటికంటే దగ్గరగా ఆత్మ మీకుంది, అది నిజం, అది మీకు తెలియదు. రాముడు ఎక్కడున్నాడు మీకు బయట ఉన్నాడా లోపల ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు మీకు బయట ఉన్నాడా లోపల ఉన్నాడు, అదే శివుడు ఎక్కడున్నాడు మీకు బయట ఉన్నాడా లోపల ఉన్నాడు. మీకు బయట ఉన్న బొమ్మలు, మీకు బయట ఉన్న ప్రతిమలు, మీకు బయట ఉన్న దేవులు దేవుళ్ళు, మీకు బయట ఉన్న దేవతలు, వీళ్ళందరికంటే కూడా మీ ఆత్మ మీకు దగ్గరగా ఉంది. మీ అన్నింటికంటే ఈ ప్రకృతి కంటే మీ ఆత్మ మీకు సమీపంలో, మీకు అతి సమీపంలోని మీ ఆత్మ మీరు వదిలేసి ఇంకెవన్నో ప్రార్థించాలి మీరు అనుకుంటారు. ఇదే మాట అలా ప్రార్థించొద్దని అంటాం లేదు, ఏదో జీవితం మళ్ళీ అక్కడ కూడా ఆగి మీ ఆత్మ దగ్గర రావాల్సిందే. మీకు కనిపించే ప్రతిమ నిజం కాదు, ఇందులో ఉన్న ఆత్మ నిజం. మీరు ఆ ప్రతిమను ప్రార్థించి 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 ఈ జన్మలైనా మరొక జన్మలైనా ఈ జీవితంలోనైనా మరొక జీవితంలోనైనా ఈ లోకంలోనైనా మరో లోకమైనా ఆత్మ దగ్గర రావాల్సిందే. ఇప్పుడు నేను చెప్పేది ఏదో ఏదో రోజున ఆత్మ దగ్గర రావాలి, కానీ ఈ రోజునే ఆత్మ ఎందుకు లక్ష్యంగా పెట్టుకోవాలి, వాయిదాలు ఎందుకు చేసుకోవాలి. కోటి జన్మల తర్వాత కూడా మన ఆత్మనే తెలుసుకోవాలి, మన హృదయంలో ఆత్మనే తెలుసుకోవాలి, అప్పటి వరకు మనకు మోక్షం. కోటి జన్మల తర్వాత చేసే పని ఇప్పుడే ఇక్కడ ఎందుకు చేయకూడదు. శివానుగ్రహంలో ఏంటండి రామచంద్రరాజు గారు ఆచార్య వారు కృష్ణ శివానుగ్రహం వల్ల అంటే మన అజ్ఞాన శరీరాలని దహించేవాడు. అది త్రిపురాలంటే మన కారణ శరీరం, మన సూక్ష్మ శరీరం, మూడు శరీరాలు మనలో ఈ స్థూల శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ శరీరాలను ఎవడైతే దహిస్తాడో వాడే ఇస్తాడు, వాడే మనకు నిజమైన స్థూల శరీరం. శరీరం మీకు కనిపిస్తుంది, లోపల ఇంకా రెండు శరీరాలు ఉన్నాయి ఏం తెలిసినాయి. ఈ శరీరం మీకు అందరూ కళ్ళకు కనిపిస్తుంది, ఇందులో మాంసం ఉంది రక్తం ఉంది. ఈ శరీరం లోపల శ్మశానంలో కాలేదు, ఈ ఒక శరీరం శ్మశానంలో కాలుతుంది, లోపల రెండు శరీరాలు కాలం. మనిషికి మూడు శరీరాలు ఉన్నాయి, ఆ మనిషి మూడు శరీరాల్లో శ్మశానంలో కలిగి కళ్ళకు కనిపించే శరీరం ఒకటే, ఇంకా లోపల రెండు శరీరాలు ఉన్నాయి, రెండు శరీరాలు కాదు. ఏంటి ఆ లోపల ఆ సూక్ష్మ శరీరం ఒకటింది, కారణ శరీరం ఇంకోటి, దాని లోపల ఇంకో శరీరం ఇంకో మరి. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, అంటే మీ మంచి చెడ్డలు, మీ రాగద్వేషాలు, మీ సంసారం గొడవలు, మీ ఇష్ట ఇష్టాలు, ఇవన్నీ మనసులో ఉన్నాయి. నాకు వారి మీద కోపం వచ్చిందని అంటారు మీరు, తలన ఎవరి మీద నా కోపం వచ్చింది, ఆ కోపం మీ శరీరంలో ఉందా మీ మనసులో ఉందా, మీ మనసులో ఉంది, అదే దాని సూక్ష్మ శరీరం ఉంది, ఇంకో శరీరం ఉంది దాని లోపల, అది కత్తిరించాలి. ఆ కారణ శరీరం కత్తిరించే వరకు వాడికి జ్ఞానం అవ్వలేదు. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఇంకో శరీరం ఉందట, ఆ శరీరాలు మూడు శరీరాలను కాల్చేవాడు ఈశ్వరుడు. ఈ శరీరాన్ని పొలలే కాల్చేస్తాయి, ఈ శరీరాన్ని ఇక్కడ పొలలే కాల్చేస్తాయి. పోయి ఇందిరాగాంధీ శరీరాన్ని మంచి మంచి గంధ చక్కెర కాలిస్తే పోయి మన శరీరం పిడకలు కాల్చు. ఎలా అయినా బూడిదే, ఆవిడ బూడే బూడిదే, మనం బూడిదే. పోయి ఆవిడ 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 కూడా ఆవిడ శరీరం కూడా పోనీ శ్మశానానికి ఉందామంటే మనం కూడా పోయి నలుగురైనా వస్తారు, మూసి కూడా రావాలి కదా. పోయి మనకు ఆవిడ భజింత్రి ఉన్నాయి, మనకు భజింత్రి లేవు, నలుగురైనా రావాలి కదా మూసి వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరైతే పెద్ద స్నేహితులు అనుకుంటున్నాం, మనకు మనం చచ్చిపోతే శ్మశానం వరకు వస్తారు. లోపల ఈ రాగద్వేషాలతో కూడిన ఒక శరీరం ఉంది, ఇష్టాయిష్టాలు. ఆ లోపల ఇంకో శరీరం ఉంది, దానికి కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం అంటే ఏమిటి తెలుసా? ఆ శరీరం తెగే వరకు సూక్ష్మ శరీరం వస్తుంది, స్థూల శరీరం వస్తుంది, సూక్ష్మ శరీరం వస్తుంది, స్థూల శరీరం వస్తుంది. సూక్ష్మ శరీరాన్ని మారుస్తా ఉంటుంది, స్థూల శరీరాన్ని మారుస్తా ఉంటుంది, లోపల నా కారణ శరీరం. అది ఈశ్వరానుగ్రహం కానీ దాన్ని ఎవడో కత్తిరించలేదు. ఆ కారణ శరీరం, కారణ శరీరం అంటే ఏంటి? అజ్ఞానం. అజ్ఞాన కారణ శరీరం అని పేరు పెట్టారు. ఈ మనసులో ఉన్న రాగద్వేషాలకేమో సూక్ష్మ శరీరాన్ని పెట్టారు. ఈ రక్త మాంసాల ఎముకలు ఉన్న దేహానికేమో స్థూల శరీరాన్ని పెట్టారు. అంటే లోపల రెండు చర్యాలలో కంటిన్యూగా అవుతా ఉంటాం. మంచివాడికి అజ్ఞానం ఉంటుంది, చెడ్డవాడికి అజ్ఞానం ఉంటుంది. ఈ మంచివాడు మంచి చెడ్డ మీద మనస్సులో ఉన్నాయి, లోపల అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం తెగేవరకు వాడు జ్ఞాని కాదు. అజ్ఞానానికి శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో ఏం పెరిగితే పెట్టారని కారణ శరీరం పేరు. ఆ కారణ శరీరానికి మరొక పేరే అజ్ఞానం. ఈ మూడు శరీరాలను ఎవడైతే కలుస్తాడు? ఒక ఈశ్వరుడే కాదు. నా అహంకారం నేను కాల్చుకోగలనా, నా కారణ శరీరాన్ని నేను కాల్చుకోగలనా, లేదా నా మనస్సును నేను కాల్చుకోగలనా, లేదా నా రాగదేశాలని బయటకు తీసుకోగలనా? కదా మీరందరూ ఏమనుకుంటున్నారు? మనస్సు అనుకుంటున్నారు బయటే కదా. మీ మనస్సు అనుకున్నారు, మీ మనస్సు మీరు ఎలా పోగొట్టుకుంటారు? కదా మీరందరూ ఏమనుకుంటున్నారు? నా మనస్సు నాది, మీ మనస్సు మీది. మనస్సు అనుకుంటున్నాను కదా, నా మనస్సు నేను అనుకున్నప్పుడు నా మనస్సుని ఎలా పోగొట్టుకుంటాను? ఈశ్వరుడు సహాయం లేకుండా. అంటే ఎవడ శిరస్సు మీద ఈశ్వరు అనుగ్రహం ఉందో వాడి యొక్క సూక్ష్మ శరీరాన్ని, వాడి యొక్క కారణ శరీరాన్ని ఈశ్వరుడు కట్టిస్తాడు. అది ఎవడ మీద అనుగ్రహం పడుతుంది? ఎవడైతే తన శరీరాన్ని, తన శరీరం ద్వారా ఎవడైతే తన సేవ, తన చేసే పని ద్వారా, తన చేసే మాట ద్వారా, తన చేసే ఇంద్రియాల ద్వారా, తన చేసే శరీరం ద్వారా ఈశ్వరుని ఎవరైతే ఆరాధిస్తున్నాడో వాడి మీద ఈశ్వరు అనుగ్రహం కలిగి ఆ లోపల ఉన్న కారణ శరీరాన్ని కట్టిస్తాడు. తనకున్న శరీరం ద్వారా, తనకున్న ధనం ద్వారా, తనకున్న ఫ్యాకల్టీస్, మెంటల్ ఫ్యాకల్టీస్ ద్వారా, తనకున్న బుద్ధి ద్వారా, తన శరీరంతో, తనకున్న సమస్త శక్తుల ద్వారా, సమస్త యుక్తుల ద్వారా, సమస్త విద్యల ద్వారా నిరంతరం ఏ రిజర్వేషన్స్ లేకుండా, మెంటల్ రిజర్వేషన్స్ లేకుండా 100కి 100 రూపాయలు ఎవడైతే తన శరీరంతో, తన మనసుతో, తన ఇంద్రియాలతో, తన బుద్ధితో పరమేశ్వరుని ఎవడైతే ఆరాధిస్తున్నాడో వాడి నెత్తి మీద మటుకే పరమేశ్వరుని గ్రహం పడుతుంది, వాడిని మోక్షం వారిస్తుంది. ఈ సింపుల్ విషయం అండి. మీ మనస్సు ఎంత చెప్పి బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తాను లోపలికి వెళ్తున్నాడు. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కానీ అది బయటకు వస్తాను, ఇదే పాపదోషం. మీ మనసు బహిర్ముఖం అవుతుందో అంతర్ముఖం అవుతుందో? బహిర్ముఖం అవుతుంది. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? మీ హృదయంలో ఉన్నాయని చెబుతున్నాడు. ఇంకేత అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడని, నేను మీ హృదయంలో ఉన్నాను పరమేశ్వరుడు చెప్పినప్పటికీ మీ మనసు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? అదే పాపదోషం. ఇప్పుడు మీరు కాలాన్ని ఎప్పుడైనా ఈశ్వరుడికి ఇచ్చారు? మనం 80 సంవత్సరాలు జీవిస్తుంటే 70 సంవత్సరాలు జీవిస్తే ఈ 70 సంవత్సరాల్లో ఎంతకాలం మన ఈశ్వరుడికి ఇచ్చాం? కానీ ఒక విషయం మీరు మర్చిపోకండి, ఏదో సరదాకి ఏలాకోలం కోసం మీరు వచ్చి ఆదివారాలు వచ్చేలా కూర్చున్నప్పటికీ మీ జీవితంలో మధురమైన గడియలు, విలువైన గడియలు, వేల కట్టడానికి వీలైన గడియలు ఈ మధ్య. మీరు అనుకోవచ్చు ఇదంత ప్రాముఖ్యమైన విషయం కాదు, మన ఇంట్లో ఉన్న పనులే చాలా ముఖ్యం, ఇదంత ప్రాముఖ్యమైన విషయాలు కాదని మీరు అనుకోవచ్చు. కానీ మీ జీవితం తర్వాత కౌంట్ అయ్యి లెక్కలోకి వచ్చింది. మీ కాలాన్ని ఎక్కడైనా పరమేశ్వరుడికి ఇచ్చారు. కొంతమంది అనవచ్చు, ఏమంటే మాకు డబ్బు లేదు అంటే పువ్వులు కొనలేము పరమేశ్వరుడికి ఇవ్వడం, నా దగ్గర డబ్బు లేదు బత్తాకాయలు కొనలేము పరమేశ్వరుడికి ఇవ్వడం. కొన్ని కాలం ఉంది కదా మీకు, మీ కాలాన్ని ఎప్పుడైనా ఈశ్వరుడు కోసం ఖర్చు పెట్టారు? ప్రతి మనిషికి వాడి ఇంద్రియాలు ఏంటి వాడికి ఇష్టం, అవి మీకు శాంతి తీసుకొస్తున్నాయి, అశాంతి తీసుకొస్తున్నాయి, ఇది కామన్ సెన్స్. దీన్ని మీరు మెడ్రాసు వాల్టేరియల్ మీరు చదువుకోకర్లేదు, ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని, మీ మెడ్రాస్ వెళ్ళి వాల్టేరియల్ విశాఖపట్నం వెళ్ళి మేము చదువుకోమని నేను చెప్పడం లేదు. ప్రతి మనిషికి ఎవరి ఇంద్రియాలంటే వాడికి ఇష్టం, ఆ ఇంద్రియాలు మీకు అశాంతి తీసుకొస్తున్నాయా, శాంతి తీసుకొస్తున్నాయి? ఆ ఇంద్రియాలు మనకు శ్రావ తీసుకొస్తున్నాయా, లేదా మన ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాయా? మన ఇంద్రియాలు, మన ఇంద్రియాలే మనకు ఉపకారం చేస్తున్నాయా, అపకారం చేస్తున్నాయా? ప్రతి ఓడి ఎవడింటికి వెళ్ళినా ఏమన్నా వాళ్ళు మా పంపణం చేశారని వాళ్ళు ఎవడ మీద, ప్రతి ఓడి ఎవడి మీద నేరాలు చెప్పడానికి, కానీ మీ ఇంద్రియాల మీద మీరు ఎప్పుడు నేరాలు చెప్పారండి? మీరు ఎవరింటికి వెళ్ళి కూర్చొని కూర్చోండి, ఏమన్నా మా మేనమామ దగా చేశాడను, లేదా మా అత్తగారి దగా చేసినాను, లేకపోతే మా అమ్మ దగా చేసినాను, లేకపోతే మా తాతగారి దగా చేశాను, ఇదే గొడవలు. కానీ నా ఇంద్రియాలు నన్ను దగా చేసినాను ఎవడన్నా చెబుతాడా? మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటే లోకంలో ఎవరు మనల్ని దగా చేయాలి? లోకంలో ఎవరు ఏమీ చేసి లేదు మన ఇంద్రియాలు మన స్వాధీనంలో. మన ఇంద్రియాలు మన స్వాధీనం లేకపోతే లోకంలో ఎంతమంది మనకు ఉపకారం చేయాలనుకున్నా చేయలే. అది ఒకవేళ ఉపకారం చేసిన బూడిదలో పోసిన పని, చెవిటి వాడి దగ్గర శంఖం వదిలినట్టు. మీకు అశాంతిని మీ ఇంద్రియాలు తీసుకొస్తున్నాయా, లేకపోతే లోకలు తీసుకొస్తున్నారా? చాలా దుఃఖంగా ఉందని అంటారనుకోండి, చాలా ఆందోళనగా ఉందండి, మాకు దుఃఖంగా ఉందా, మీ ఇంద్రియాలు మీకు ఆందోళన తీసుకొస్తున్నాయా, లేకపోతే లోకలు తీసుకొస్తున్నారా ఆందోళన? మిమ్మల్ని నిరంతరం అశాంతిలో ముంచేస్తుంటే ఆ ఇంద్రియాల మీద మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఆ ఇంద్రియాల మీద మీకు దృష్టి ఎందుకు వెళ్తాను? అందుకే యేసు అంటాడు, నీ కళ్ళు ఉన్నప్పటికీ నీ కళ్ళు నీకు అపచారం చేస్తుంటే వాటిని పీకి అవతల పారే. నీ కళ్ళు నీకు అపకారం చేస్తే, నీ కళ్ళు నీకు, నీ కళ్ళు ఉంటే మంచిదే కాదు, నీ కళ్ళు నీకు అపకారం చేస్తుంటే కళ్ళు కళ్ళు లేని వాడు, కళ్ళు లేని వాడుగా బుద్ధివాడిగా ఉంటుంది మంచిది. నీ కళ్ళు నీకు అపకారం చేస్తుంటే వాటిని పీకి అవతల పారే. జీవితం పొడిగిన నరకంలో పట్టడం కంటే కనీసం పొడి రెండు కళ్ళు లేకపోవడం మంచిదే కదా. ఎవరి మనస్థితి చంటి పిల్లల మనస్సుగా ఉంటుందో, ఎవరి హృదయం అయితే చంటి పిల్లల హృదయంలో నిర్మలంగా ఉంటుంది, వాడి మీద ఈశ్వరు అనుగ్రహం. హృదయాలు ఆయన చంటి పిల్లల హృదయాల్లో ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు మన హృదయాలు ఎవరైనా చంటి పిల్లల హృదయాల్లో ఉన్నాయి? చంటి పిల్లల హృదయాలు ఎలా ఉంటాయి? అంత నిర్మలంగా ఉన్నాయి. అసలు నీ హృదయంలో నా ఆత్మ మీకు దర్శనం ఇస్తే, అది మీ అందు కరుణించి మీకు కనిపిస్తే, వైకుంఠం మీ చేతిలో తీసుకొచ్చి పెడితే వైకుంఠం చేతిలో విడిచిపెట్టాలి. ఒకటే మన కొండ గుర్తు, మన మనలో హృదయంలో ఆత్మ మనకు తెలియని వల్లనే మనకు ప్రాపంచిక శక్తులు, ప్రాపంచిక ప్రవృత్తులు, ప్రాపంచిక విషయాలు మనల్ని ఆకర్షిస్తుంది. ఆ పరిధిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే మనకు ఆత్మ దర్శనం అయిందో ప్రపంచం ఏ వస్తువు కూడా మనల్ని ఆకర్షించదు. మనకి ప్రాపంచికమైనటువంటి అట్రాక్షన్స్ ఏ రకమైన అట్రాక్షన్ అయినా సరే కలిగిందంటే ఆకర్షణ, ప్రాపంచిక వస్తువుల మీద ఏ వస్తువు మీద అయినా సరే ఆకర్షణ కలుగుతుందంటే లోపల అజ్ఞానం ఉన్నట్టు. మనిషికి ఉన్న పెద్ద రోగం అజ్ఞానం. ఈ శరీరానికి రోగం వస్తే పని పోతుంది, లోపల అజ్ఞానం ఉన్నకాలం కొత్త శరీరాలు వస్తుంది. ఆచార్యులు వారు ఏమన్నారంటే, నీకు రోగం వస్తే ఒక బిళ్ళ డాక్టర్ గారు వేసుకోమంటే ఒక బిళ్ళ వేసుకుంటావు, కానీ నాలుగు బిళ్ళ వేసుకో. డాక్టర్ గారు ఒక బిళ్ళ వేసుకోమన్నారనుకోండి, రోజుకి మీకు రోగం వచ్చిందనుకోండి, ఒక బిళ్ళ వేసుకుంటే ఒక బిళ్ళ వేసుకుంటారు, నాకు నాలుగు బిళ్ళ వేసుకోరు. అది ఆకలి కూడా ఒక రోగమే, నీ ఆకలికి సరిపడేది అనమాట. ఆకలి మనకు ఆకలేస్తాం చూడండి, అప్పుడు ఆకలేస్తాం, రోజు రెండు పూటలు ఆకలేస్తాం, ఆకలి కూడా ఒక రోగమే అనగా. అంటే రోగం వచ్చినప్పుడు నువ్వు బిళ్ళ ఎలా వేసుకుంటావో నీ ఆకలికి సరిపడే అన్నంటాడు. అతిగా మాట్లాడకుండా, అతిగా భోజనం చేయకుండా, అతిగా నిద్రపోకుండా, అన్ని సమపాల్లో ఉంటూ యుక్తంగా జీవించే వాడికి యోగం లభిస్తుంది. ఎవడైతే యుక్తంగా జీవిస్తున్నాడో వాడు యోగి అవుతాడు. యోగి జ్ఞానం అవుతాడు, భోగి రోగి అవుతాడు. యోగం నుంచి జ్ఞానం వస్తుంది, భోగంలోంచి రోగం వస్తుంది. రమణ సమది ఏమిటంటే మార్గం, విచారణ మార్గం. అయితే విచారణ మార్గంలో భక్తి అవసరమే కర్మ అంటే మీరు మంచి పనులు చేస్తుంది. విచారణ మార్గం, విచారణ మార్గం అంటే ఎలా వచ్చేస్తుంది? ఊరికి వచ్చేస్తుంది. మీ శరీరం ద్వారా మంచి పనులు చేస్తుంటే, మీరు మనస్సుతోటి భక్తిగా ఉంటే, మీ మనస్సును భక్తిగా భక్తి భక్తితోటి పక్వం చేసుకుంటా ఉంటే, అంటే నిష్కామకర్మ ద్వారా మీరు చేసే నిష్కామకర్మ, మీకున్న భక్తి, మీకున్న యోగం, అంటే మీరు చేస్తున్న ధ్యానం, ఇవన్నీ కూడా విచారణ మార్గానికి సహకరిస్తాయి. భగవద్గీతలో చెప్పాడు కదా, కానీ విచారణ మార్గం ఏముందని భగవంతుడే, భగవంతుడు ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో ధ్యాన మార్గం చెప్పాడు, భక్తి మార్గం చెప్పాడు, యోగ మార్గం చెప్పాడు, విచారణ మార్గం చెప్పలేదు కదా భగవంతుడు. మీరు అనుకోవచ్చు మీరు చేసే యోగాలు, ఈ నిష్కామకర్మ, ఈ భక్తి మార్గం, యోగ మార్గం, ఈ మార్గాలన్నీ కూడా విచారణ మార్గానికి సహకరిస్తాయి. ఎవడైతే ఆత్మ గురించి అన్వేషిస్తున్నాడో వాడికి ఆత్మ లభిస్తుంది. ఇంకా చివరిసారిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. చివరిసారిగా చెబుతున్నాను ఈ మాట. మీకు నూటికి నూరు పాళ్ళు మీ మనస్సు ఆత్మను కోరకుండా ఒకంతేనే ఎక్కడైనా ప్రకృతి మీదకి సింపుకి స్ప్లిట్ అవుతుందని ఆత్మ కడతాం. విభాగ జ్ఞాపకంచుకోండి. మీ మనసుకు నూరు శక్తులు ఉంటే ఆ నూరు శక్తులు ఆత్మ వైపు కేంద్రీకరించబడితేనే ఆత్మ తెలుస్తుంది. కానీ కనీసం మీ మనసులో కొంత భాగమైన ప్రకృతిలోకి వచ్చేస్తుంది ఆత్మ తెలియబడదు. అక్బర్ మనవరాలు వెళ్ళిపోతూ, భగవాన్ మీరు మమ్మల్ని మీ ఎంగలండి పోతున్నాం, అప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటానండి అని అడిగింది అక్బర్ మనవరాలు. ఎంగలండి, మా దేశం వెళ్ళిపోతున్నాం, మళ్ళీ దేశం రావు, దూరం కదా, మళ్ళీ మా దేశం వెళ్ళిపోతున్నాం, అప్పుడప్పుడు మేము మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం, మీరు మిమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుంటా. మనవరాలు చిన్నపిల్లలు ఎంత తెలియజే అడగలుగుతాం చూడండి, పేడర ప్రశ్నలాగా ఉండదు. మేము మా దేశం వెళ్ళిపోతున్నాం, స్వామిని మిమ్మల్ని స్మరించుకుంటాం అనాలి కదండి. అక్బర్ మనవరాలు ఏమంటారు, స్వామి మీరు మమ్మల్ని స్మరించుకుంటామని వెళ్ళిపోతున్నా ఉంటుంది. ఏం మాటలండి, స్వామి మేము మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాం, మిమ్మల్ని స్మరిస్తాం అనాలి ఈ మనవరాలండి. అక్బర్ మనవరాలు ఏమంటుంది, స్వామి వెళ్ళిపోతున్నాం, మాది ఎంగలండి కదా, మా దేశం వెళ్ళిపోతున్నాం, మీరు అప్పట్లు మమ్మల్ని స్మరించుకుంటామని అంటానండి అమ్మ. అప్పుడు భగవాన్ అన్నారు, ఆ పెద్ద తెలివితేటలుగా పెద్ద ఎత్తు వేస్తున్నావు నువ్వు, నువ్వు నన్ను స్మరించుకో, నేను నిన్ను స్మరిస్తాను. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవాన్ రిమెంబర్ యూ. నువ్వు ఏమంటున్నావు, మేము వెళ్ళిపోతున్నావు స్వామి మా దేశం, నువ్వు నువ్వేమో మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకోను అంటారు, బాగానే చెబుతున్నావు, నువ్వు కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకో, నేను నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, బస్ సరిపో. ఈ అమ్మాయి ఏమంటానండి, మేము వెళ్ళిపోతున్నావు, నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకో తాత. భగవాన్ ఏమన్నారంటే, సరే నన్ను అడుగుతున్నావు నేను జ్ఞాపకం పెట్టుకోమని, నీ మాట ఏంటి, నువ్వు కూడా నన్ను జ్ఞాపకం పెట్టుకో, నిన్ను నువ్వు భగవంతుని స్మరిస్తే భగవంతుని కూడా నేను స్మరి. నువ్వు ఒకవైపే చెబుతున్నావు, కొంతమంది వన్ వే ట్రాఫిక్, వాళ్ళు చెప్పింది కానీ ఎవరు చెప్పింది అంటారు. కొంతమంది మనుషులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పింది ఎవరు చెప్పింది వినిపించుకోరు అసలు. వాళ్ళు చెప్పేది మనం వినాలి కదా, మనం చెప్పేది వినడం కదా. నువ్వు భగవాన్ ఏమంటున్నారు, నువ్వేమని చెబుతున్నావు, నన్ను స్మరించుకోమంటున్నావు, నిన్ను నిన్నేమో నిన్ను తలపెట్టమంటున్నావు. బాగానే ఉంది, నేను నిన్ను తలపెడతాను, మరి నీ మాట నువ్వు నన్ను తలపెట్టు, నువ్వేమో నన్ను తలపెట్టు, నేను నిన్ను తలపెడతాను, సరిపోతుంది. ఇఫ్ యూ రిమెంబర్ భగవాన్, భగవంతుడు అంటే ఇది జ్ఞానం రావడానికి రెండు అవసరం. ఇది ఏంటి, ఈవిడు చేసేది, అమ్మాయి చేసేది, మనవరాలు చేసేది పురుష ప్రయత్నం, భగవాన్ జ్ఞాపకం ఉంచుకోవడం ఈశ్వరానికి. అంటే ఒక మనిషి జ్ఞానం అవ్వాలంటే ఇక్కడ ప్రయత్నమే కావాలి, అటు ఈశ్వరు శివుడి దగ్గర నుంచి అనుగ్రహం కావాలి, రెండే అవసరం అన్నారు భగవాన్. అంటే నువ్వు అడిగింది బాగానే ఉంది, భగవాన్ నన్ను జ్ఞాపకం పెట్టుకో మా దేశం పోతున్నాను అని నువ్వు అంటున్నావు, నువ్వు అడిగింది బాగానే ఉంది, నేను జ్ఞాపకం పెట్టుకున్నా, మరి నీ మాట ఏంటి, నువ్వు కూడా నా జ్ఞాపకం. శాంతి శాంతి.